ஸ்ரீகிருஷ்ணோ நம ஹரி ஓம். கணநா கணபதிகும் ஹவாமஹே கவிங் கவீனாமுபமஸ்ரவஸ்தமம் ஜேஷ்டராஜம் ப்ரஹ்மணாம் ப்ரஹ்மணஸ்பத ஆனஸ்ருண்மன்னோரிபிஃ சீரசாதனம் ஸ்ரீமஹாகணாதிபதயே நமஹ. தேவீம் வாசமஜனயந்த தேவாஸ்தாம் விஸ்வரூபா பசவோ வதந்தி சானோ மந்திரேஷமூர்ஜந்துஹானாதேனுர்வாகஸ்மானுபசிஷ்டுதைது. ஸ்ரீமஹாசரஸ்வத்யை நமஹ. சஹனாபவது சஹனோ புனக்து சஹவீர்யங்கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்தமா வித்விஷாவஹை. ஓம் சாந்தி ஷாந்தி ஷாந்தி. நாராயணம் பத்மபுவம் வசிஷ்டம் சக்திஞ்ச தத்பத்ரபராசரஞ்ச வியாசம் சுகம் கௌடபதம் மகாந்தம் கோவிந்தயோகீந்திரமதாஸ்ய சிஷ்யம் ஸ்ரீசங்கராச்சாரியமதாஸ்ய பத்மபாதஞ்ச ஹஸ்தாமலகஞ்ச சிஷ்யம் தந்தோட்டகம் வார்த்திககாரமஞ்ஞான் அஸ்மத் குருன் சந்ததமானதோஸ்மி. ஸ்ருதிஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாதசங்கரம் லோகசங்கரம். யத வித்யா விலாசேன பூதபௌதிக சிருஷ்டயஃ தன்னோமி பரமாத்மானம் சச்சிதானந்த விக்ரஹம் சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ரபாஷ்ய க்ருதௌ வந்தே பகவந்தௌ புனஃ புனஃ. வக்தாரமாசாத்யயமேவ நித்யா சரஸ்வதீ ஸ்வார்த்த சமன்விதாசீத் நிரஸ்த துஸ்தர்க்க கலங்க பங்கா நமாமிதம் சங்கரமுச்சிதாங்கிரிம். யா சாரதாம்பேத்யபிதாம் வஹந்தி க்ருதாம் ப்ருதிஜ்ஞாம் பரிபாலயந்தி அத்யாபி சுங்கேரி புரே வசந்தி ப்ரஜ்யோரதே அபீஷ்டவிரான் நிஷந்தி. பாரதீ கருணாபாத்திரம் பாரதீ பதபூஷணம் பாரதீ பதமாரூடம் பாரதீ தீர்த்தமாஸ்ரயே. வித்யா வினய சம்பன்னம் வேதராகம் விவேகினம் வந்தே வேதாந்த தத்வஜம் விதுசேகர பாரதீம். பிரம்மஸ்ரீ முதிகொண்ட வம்சதிலகம் ஸ்ரீவத்சகோத்ரோத்பவம் சிஷ்யாராதித பாதபத்மயுகலம் விஜயானவாரான்நிதிம் அத்வைதாமிருத பான நித்யரசிகம் ஞானஸ்வரூபம் விபும் ஸ்ரீமத்வேங்கடராமசாஸ்திரி விபுதம் வந்தே சதா சத்குரும் சதா சத்குரும் சதா சத்குரும். நமஸ்சரசே நமஸ்ரசஸ்பதஜே நமஸ்ஸகைராம் புரோகாணாம் சக்ஷுஷே நமோ திவே நம பிருத்வியை சபாஜை நம. சங்கர ஜெயந்தி ரேபட்டிதோ ஈ உற்சவாலு பூர்த்தைத்தை பிரதானமைனட்டுவண்டி திவசம் ரேபட்டோது சங்கர ஜெயந்தி. சங்கர சரித்திரனு மாதவீய வித்யாரண்யானுசாரமுகா గత మూడు రోజులుగా చెప్పుకోవడం జరిగింది. అందులో నిన్నటి రోజు వరకు భాష్యకారులు ప్రస్థానత్రయ భాష్యాన్ని ఇతర వివేక చూడామణి ఉపదేశ సాహస్రీ ప్రభృతి ప్రకరణ గ్రంథాలను స్తోత్రాలను అన్నిట్లను బదరికాశ్రమంలో రచించి పద్మపాదాది శిష్యులతో సహా కాశీనగరానికి రావటం, అక్కడ భగవత్పాదులని పరీక్షించడానికో అన్నట్లుగా వ్యాసమునీంద్రులు విచ్చేయటం, వారి యొక్క శాస్త్రార్థము, తదనంతరము వ్యాసమునీంద్రుని యొక్క ఆజ్ఞానుసారము దిగ్విజయం చెయ్యాలి, ఇతర మతములను ఏవైతే వైదికములు కొన్ని అవైదికములు ఉన్నవో వాటిల్లో పరమార్థ తాత్పర్యం అద్వైతమేను అనేటువంటి విషయాన్ని చాటాలి. అంతేకాక భవిష్యత్తులో కూడా ఈ అద్వైతమత ప్రతిష్టాపన జరగాలి అని అంటే నీ శిష్యులను అనేక చోట్ల నిలపవలసినటువంటి పని ఉన్నది. కనుక నీవు మరొక 16 సంవత్సరాలు అధికమైనటువంటి వయస్సుని నేను నీకు ప్రసాదిస్తూ ఉన్నాను, నీవు అంతవరకు ఇక్కడికి వచ్చి స్వస్థానానికి వెళ్దుగాని అని ఆజ్ఞాపించారు. అంటూ ఒక మాట అంటారు అక్కడ, నేను కైలాసానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ సిద్ధులు నీ యొక్క భాష్యము చాలా అపూర్వంగా ఉందిని చెప్పగా విని సంతోషించి దానిని చూడటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. ఇక వ్యాసాజ్ఞను అనుసరించి దిగ్విజయము ప్రారంభించాలి. దిగ్విజయము అంటే తక్కిన ఇతర దర్శనములు, ప్రధానమైనటువంటి దర్శనములు 5 ఉన్నవి. దానిలో అత్యంతము ప్రామాణికమైనటువంటిది పూర్వమీమాంసా దర్శనము. వేదము యొక్క పూర్వభాగానికి సంబంధించినటువంటి సమస్త విషయములను అందులో చర్చించడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి వార్తీకాన్ని రచించినటువంటి కుమారుల భట్టు. అంతకు మించినటువంటి మీమాంసకుడు లేడు. మొట్టమొదట్లో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అసలు కుమారస్వామి యొక్క అవతారము అని మనము మొదటి రోజునే చెప్పుకోనున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని జయించి, ఎలాగైతే ఆయన పూర్వమీమాంసకి వార్తీకం రచించారో తంత్రవార్తీకము, శ్లోకవార్తీకము అనేటువంటి పేరుతో, అలానే సూత్రభాష్యమునకు కూడా ఆయన చేతనే వార్తీకాన్ని రచింపజేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ప్రయాగ మహాక్షేత్రంలో ఉంటూ ఉన్నారు కనుక ఆయనను దర్శించాలి, ఆయనని వాదనలో జయించి తరువాత ఆయన ద్వారానే దీనికి వార్తీకాన్ని రచింపజేయాలి అనేటువంటి కోరికతో భగవత్పాదుల వారు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రయాగ క్షేత్రము అనేది భారతదేశంలో క్షేత్రరాజముగా వారణాసి చెప్పబడుతూ ఉంటే, తీర్థరాజముగా ప్రయాగ క్షేత్రం చెప్పబడుతూ ఉన్నది. అక్కడ ఉండేటువంటి ఆ సంగమ స్థానం అంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది. సమస్త పాపములను పోగొట్టడమే కాక తన యొక్క కోరికలన్నింటినీ కూడా అక్కడ స్నానం చేయటం వల్ల పొందటం అనేది జరుగుతుంది. దీనికి శృతి ప్రామాణ్యాన్ని కూడా ఇక్కడ ఒక చోట చెప్పారు. యత్రాప్రుత దివ్య శరీరభాజ ఆచంద్రతారం దివి భోగజాతం సంభుజ్యతే వ్యాధి కథానభిజ్ఞా ప్రాహేమమర్థం శృతిరేవ సాక్షాత్. అక్కడ స్నానమాత్రం చేతనే ఆచంద్రతారార్కము తను కోరుకున్నటువంటి సమస్త సుఖములను పొందుతాడని, ఈ విషయాన్ని కేవలము ఏవో పురాణాల్లో మాత్రమే చెప్పడం కాక సాక్షాత్ వేదమే చెప్పింది ఋగ్వేదము. ఆ ఋగ్వేద వాక్యం ఏమిటి అంటే, సితాసితే సరితే యత్ర సంగతే తత్రాప్లుతాసో దివముత్పతంతి అని. సితాసిత అంటే తెల్లటిది నల్లటిది గంగా యమునలు, ఎక్కడైతే సంగమం చేస్తూ ఉన్నావో కలుస్తూ ఉన్నావో అక్కడ స్నానం చేసినటువంటి వాడు కేవలము ఆ పుణ్యబలం వల్లనే స్వర్గానికి వెళ్తాడు, తను కోరుకున్నంతకాలము అక్కడనే నివసిస్తాడు అని శృతి చక్కగా వివరించింది. అలాంటి చోట భగవత్పాదుల వారు స్నానాదులన్నీ చేసి తాపసరాట్ త్రివేణీం శాచ్యాసమాచార్య కటిం కృపీటే దోర్దండయుగ్మోద్ధృత వేణుదండ అఘమర్షణ స్నానమనా బభూవ. స్నానం చేస్తూ దండంతో సహా స్నానం చేశారట స్వామివారు. అంతేకాదు, ఒక ధర్మశాస్త్రం కూడా ఉన్నది. మనము యాత్రలకు వెళ్ళి గంగా తీర్థాలలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ముఖ్యాతి ముఖ్యులైనటువంటి వాళ్ళు ఇక్కడికి రాలేని స్థితిలో వాళ్ళకి కూడా పుణ్యలేశం లభించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ నామాన్ని స్మరిస్తూ 8 పర్యాయములు కనుక ఒక దర్భకట్టను పట్టుకొని స్నానం చేసినట్లయితే వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది అని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నవి. దీనిని మనస్సులోనే పెట్టుకొని భగవత్పాదుల వారు తల్లిని గూర్చి ఆ సమయంలో ఆలోచిస్తూ ఆయనకి ఏ రకమైనటువంటి భవబంధాలు లేకున్నను ఆ తల్లికి ఆ సుకృతాన్ని కలిగేటట్లుగా అనుగ్రహించారట. సస్నం ప్రయాగే సహ శిష్య సంఘై స్వయం కృతార్థో జనసంగ్రహార్థి. ఎందుకని ఇట్లా స్నానం చేశారు? జనసంగ్రహార్థి. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అనేక పర్యాయాలు భగవద్గీత ఇందలి ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎలా ఆచారం చేస్తూ ఉన్నాడో, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో దాన్నే అనుసరిస్తారందరూ. నేను ఏ 8 7 నిద్ర లేచి మీరందరూ తెల్లారుజామునే స్నానం చేయండి, అప్పుడే సంధ్యవార్చడం మంచిది అని నేను చెప్తే నా మాటకు విలువ ఉండదు. నేను తెల్లారుజామున లేచి స్నానం చేస్తూ మీకు కూడా సూచన చేయటం అనేది భావ్యం. అందుకని త్రివేణి మహానదిలో అక్కడ స్నానం చేయటము అనేది మహత్తరమైనటువంటి సుకృత జనకము అని ప్రజలందరికీ తెలియజెప్పడానికి భగవత్పాదుల వారు స్నానాదు అక్కడ చేయటం, అఘమర్షణ విధానంగా స్నానాదులు ఆచరించారు. ఆ తీరానికి వచ్చేటప్పటికీ ఒక లోక వార్త ఇట్లా అయిందిట ఇట్లా అయిందిట అని చెప్పుకుంటున్నారట. ఏమిటి ఆ లోక వార్త అంటే, గిరేరవప్లుచ్చ గతి సతాం యహ ప్రామాణ్యమామ్నాయ గిరామవాదీత్ యస్య ప్రసాదాత్తిరిదివౌకసోపి ప్రపేదిరి ప్రాక్తన యజ్ఞభాగాన్ సోయం గురోరున్మథన ప్రసక్తం మహత్తరం దోషమపాకరిష్ణు అశేష వేదార్థ విదాస్తికత్వాత్ తుషానలం ప్రావిశత్ ఏష ధీర. ఎవరైతే శృతి ప్రామాణ్యాన్ని నిర్ధారించడానికి దేహాలని తృణప్రాయంగా భావించే గిరి మీద నుండి దూకాడో, ఎవరి యొక్క పాండితీ ప్రకర్ష వల్ల బౌద్ధాది మతాలన్నీ కూడా పరాభవింపబడటం వల్ల దేవతలందరికీ కూడా యజ్ఞభాగాలు అందినయో, అట్లాంటి మహాత్ముడు కుమారుల భట్టు గురువులకి తన వల్ల అపకారం జరిగిందని, ఈశ్వర నిరాకరణం చేశాను అని కారణంతో శాస్త్రీయమైనటువంటి శిక్షను స్వయంగా వేసుకొని ఊక పొట్టులో తనంతర తనే తగలబడుతూ ఉన్నాడు సుమా అనే మాట విన్నారట స్వామివారు. దీని గురించి కొద్దిగా ఇక్కడ ఉండే విషయాల్ని క్లుప్తపరిచి చెప్తాను. మొదటిది, అసలు ఈశ్వరుణ్ణి నిరాకరించడం ఏమిటి కుమారుల భట్టు? సాక్షాత్ కుమారస్వామి అవతారం కదా అంటే శాస్త్రధర్మం అది. పూర్వమీమాంసకుల యొక్క అభిప్రాయంలో వేదములో ఏదైతే చెయ్యమని చెప్తూ ఉన్నారో దాన్ని చేయండి, వేదంలో ఏదైతే వద్దని చెప్పారో దాన్ని మానేయండి, మీరు చేసినటువంటి కర్మ వల్ల మీకు ఫలితం వస్తుంది. పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని భజన చేసినంత మాత్రాన మనం తరిస్తాము అని మీరు అనుకోకండి అని చెప్పటము ఎందు ప్రధాన తాత్పర్యం మీమాంసకి. అందువల్ల ఈశ్వరుడు ఉన్నాడనేది అనవసరం. ఈశ్వరముఖ నిర్గతము అని మీరనుకుంటూ ఉన్నటువంటి వేదములో చెప్పబడినటువంటి కర్మల్ని అనుసరించండి, తత్ఫలాన్ని మీరు అనుభవించండి. అహరహ సంధ్యాముపాసిత యావజ్జీవమగ్నిహోత్రం జుహుయాత్ ఇత్యాది వాక్యాలన్నీ కనిపిస్తూ ఉన్నవి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము సంధ్యావందనం చేయండి, బతికినంతకాలం అగ్నిహోత్రాదుల్ని చేయండి, ఇట్లాంటి మాటలన్నీ మనకి వినిపిస్తూ ఉన్నవి. కనుక ఈశ్వరుడు ఉన్నాడు కనుక ఈశ్వరుడే మనల్ని తరింపజేస్తాడు. మనం ఏం పాపం చేసినా ఏదో ఒక హాలియా అన్నంత మాత్రాన్ని మనం పాప నిర్ముక్తులం అవుతాము అనేటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి దృష్టితో మీమాంసక మతం ఇట్లా చెప్పింది, కర్మే తప్ప ఈశ్వరుణ్ణి కాదు. మీరు ఈశ్వరోక్తము అని మీరు అనుకుంటున్నారు కదా వేదములు, అనుకున్నప్పుడు ఈశ్వరోక్తమైనటువంటి కర్మల్ని చేయండి. యజమాని ఉన్నారు, ఆయనతో తొడవకి మాట్లాడటం కానీ ఆయనతో పరిచయం పెంచుకున్నందువల్ల నేను పని చేయటం మానేసినా నాకు జీతం వస్తుంది అనేటువంటి భ్రమ కలుగుతుంది. అలాంటి భ్రమ కలగకూడదు, నువ్వు పని చేయి నువ్వు జీతం తీసుకో అని చెప్పటం ఎందు తాత్పర్యం. దానినే పూర్వమీమాంసకులు తత్రాపి ప్రాభాకరులు దాంట్లో భాటులు ప్రాభాకరులు అని రెండు మతాలున్నాయి. ఈ ప్రాభాకరులు దీన్ని గట్టిగా వాదించారు, దానినే తను కూడా అనువదించాడు కుమారుల భట్టు. ఇక రెండవది, ఆ మహారాజు దగ్గర వీళ్ళందరూ కూడా బౌద్ధులే ఎక్కువగా పండితులుండి వాళ్ళ యొక్క వాదాన్నే వినిపిస్తూ ఉండటం వల్ల దానిని ఖండించంది మహారాజు యొక్క చిత్తవృత్తిని మరల్చలేము సుధన్ముడిది అని అనుకొని ఈ కుమారుల భట్టు బాల్యంలోనే ఆ బౌద్ధాధ్యాపకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సమస్తములైనటువంటి విద్యల్ని అభ్యసించాడు. తర్వాత ఆ విద్యలతోనే వాళ్ళని పరాభవించాడు. అభ్యసించేటప్పుట ఈయనకి ఆ వేరదూషణ ఈశ్వర దూషణ చేస్తూ ఉంటే కళ్ళమని నీళ్లు గారినీట. ఇది చూచి ఓహో ఇతడెవరో గూఢచారిగా ఉన్నాడు అని, ఇతడు మన దగ్గర ఉండదగ్గవాడు కాదని అతన్ని ఆ మేడ మీద కింద పడేశారట. పడేసినప్పుడే శృతిమాత అతన్ని రక్షించింది. కానీ ఈ కొండ మీద నుంచి పడేటప్పుడు ఒక చిన్న ప్రమాదం జరిగింది, ఒక కన్ను పోయింది ఈయనకి. కారణం ఏమిటి అనంటే, ఏది వేదా ప్రమాణం స్యు, వేదములే కనుక ప్రమాణములే అయ్యున్నట్లయితే అన్నాడు ఆయన. అది న్యాయం కాదు కదా, వేదములు ప్రమాణములు అని దృఢనిశ్చయంలో ఉన్నటువంటి వాడు, ఇది వేదా ప్రమాణం స్యు ఏమిటి, మా నాన్నగారు పండితుడే అయ్యున్నట్లయితే, భారతీతీర్థ మహాస్వామి గారు మహాపండితులే అయ్యున్నట్లయి, అసలు ఈ మాటలేమిటి? కనుక అనకూడని మాట అన్నావు కనుక నీకు ఒక కన్ను కొంత లోపించింది. ఇటు సర్వజ్ఞ అని పేరు పెట్టుకున్నటువంటి సుగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జయించడం, వాళ్ళ దగ్గరనే నువ్వు విద్యను అభ్యసించి జయించావు కనుక దీనికి శాస్త్రంలో ఏం విధింపబడ్డదంటే తుషలో తగలబడితే అప్పుడు నీకున్నటువంటి సమస్త పాపములు పోతవి ఏంటి చెప్పబడి ఉన్నాయి. కనుక దానిని తనకి తాను శిక్షగా వేసుకున్నారు. ఈ వార్త విని అత్యంత వేగంగా భగవత్పాదుల వారు అక్కడికి వెళ్ళారు. దూరంగా చూచాడు ఆయన కుమారుల భట్టు, మహా ఆనందం చెందాడు. అప్పుడు అంటాడు, స్వామి మీరు వస్తున్న సంగతి నాకు తెలియదు, ఇప్పుడు నేను చేసుకున్నటువంటి ప్రాయశ్చిత్తం చరివిత చరవణం అవుతున్నది, అంటే మళ్ళీ రెండోసారి నేను చేసుకున్నట్టు ప్రాయశ్చిత్తం. మీ దర్శనం వల్లనే నా యొక్క పాపాలన్నీ పోయేవి, మీ దర్శనం కాకపోవటం వల్ల నేను ఈ ప్రయత్నం ప్రారంభించాను. అయినప్పటికీ స్వామివారు అన్నారు, నాయన నువ్వు అట్లా అనుకోవద్దు, నువ్వు ఎవరో నాకు తెలుసు, ఇదిగో ఈ ఉదకాన్ని చల్లుతాను నీ మీద, నీ శరీరం అక్షయంగా ఉంటుంది, నీ పాపాలన్నీ పోయేటట్లుగా కూడా నేను అనుగ్రహిస్తాను. అసలు నువ్వు చేసింది పాపము అని అనుకోవటమే పొరపాటు, శృతి రక్షణ కొరకు నువ్వు ప్రయత్నించావు కనుక. యుద్ధంలో సైనికులు చంపుతారు, అది హత్య కిందకి రాదు, యుద్ధ నీతి. అట్లానే ఇతరములైనటువంటి అవైదిక మతాలని ఖండించడం అనేది అది దోషావహం కాదు. అయినప్పటికీ నేను నీకు రక్షణ ఇస్తున్నానంటే, స్వామి అలా కాదు, నేనే దీన్ని ఆచరించకపోతే ఏదో కారణం చెప్పి గురువుగారిని ధిక్కరించడం అనేది అందరిలోనూ రావచ్చు, కనుక దీనిని నేను ఏదైతే ప్రారంభించానో దాన్ని పూర్తి చేయండి, అయితే నేను ఈ శరీరం మొదలబోయే ముందర నాకు తారక మంత్రాన్ని ఉపదేశించవలసింది అని సవినయంగా ప్రార్థించారాయన. అంతేకాక మరి ఈ సూత్రభాష్యానికి నీ చేత వార్తికం రాయిద్దాం అనుకున్నాను, ఎలా అయితే పూర్వమీమాంస శాబ్రభాష్యం మీద నువ్వు వార్తికం రాశావో అలానే సూత్రాల భాష్యం మీద కూడా వార్తికం రాయాలి అని అంటే, ఆయన ఆ పుస్తకాలని గ్రంథాలు అక్కడనే కూర్చొని దాన్ని శిష్యుల చేత చదివి వినిపించుకొని ఈ మొదటి అధ్యాయానికే నేనే కనుక అయినట్లయితే 8000 శ్లోకాలతో వార్తికం రాసేవాణ్ణి అయిపోయింది. అయితే తమకి నిరుత్సాహం అక్కర్లేదు, నాకంటా నా శిష్యుడైనటువంటి వాడు మహాపండితుడు మండనమిశ్రుడు ఉన్నాడు, అతన్ని ఒక్కడిని మీరు వాదనలో జయించి అతని చేత వ్రాయించండి, అతడు ఒక్కడు కనుక జయింపబడ్డట్లయితే సమస్త పండిత లోకము జయింపబడ్డట్లవుతుంది. ప్రధాన మల్ల నిబర్హణ న్యాయం అంటారు దీన్ని. అంటే ఈ కుస్తీ పొట్లు పట్టేటప్పుడు అందరిలోనూ అత్యుత్తమైనటువంటి వాడిని కనుక ఎవరైనా జయిస్తే ఇక తక్కిన వాళ్ళు అతడితో జయించడానికి ఉత్సహించరు. అట్లా మండనమిశ్రుణ్ణి కనుక మీరు జయించినట్లయితే ఇతర పండితులందరూ కూడా జయింపబడతారు స్వామి, మీరు ఆ ప్రకారంగా చేయవలసింది అని చెప్పి చివరికి భగవత్పాదుల వారి ద్వారా తారక మంత్ర ఉపదేశాన్ని పొంది ఆయన స్వర్గం అలంకరించారు. అక్కడి నుంచి మాహిష్మతీపురం అని అక్కడ ఉంటున్నాడు మండన పండితుడు, అక్కడికి వచ్చారు వీళ్ళంతా. తేనైవ తావక కృతిష్వపి వార్తికాని కర్మంది వర్యతమకారయమాభిలంబం త్వం విశ్వనాథ ఇవమే సమయే సమాగాత్ తత్తారకం సముపదశ్య కృతార్థయేథాః. కాశీలో మరణించిన వాళ్ళకి విశ్వనాథుడు వచ్చి సాక్షాత్తుగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు శాస్త్ర ప్రామాణ్యం. ఈనాటికి కూడా దక్షిణ కర్ణం పైకి వస్తుంది కాశీలో మరణించిన అందరికీ. కాశీలో మరణించినందువల్ల మోక్షం వస్తుంది. దీని మీద కూడా కొంత వివాదం ఉన్నది. సురేశ్వరాచార్యుల వారు దాన్ని చక్కగా ప్రతిపాదించారు. కాశీ మృతిమోక్ష విచారం అని ఒక పుస్తకం రాశారు సురేశ్వరాచార్యుల వారు, కాశీ మృతిమోక్ష విచారం అని. కాశ్యాంతో మరణాన్ముక్తి అని ఉన్నమాట నిజమే, అసలు ఇది ఏమిటి? ఎక్కడైనా జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం కలిగినందువల్ల కైవల్యం కలుగుతుంది, మోక్షం వస్తుంది అని చెప్తారు. మరణించినందువల్ల మోక్షం రావడం ఏమిటి అంటే దాన్ని వివరించారు. ఏముందండి, ఇక్కడి నుంచి బయలుదేరితే వెంటనే హైదరాబాద్ చేరచ్చు అని అన్నాం అనుకోండి, హైదరాబాద్ చేరచ్చును అని అన్నంత మాత్రాన మధ్యలో మార్గ మధ్యలో వచ్చేటువంటి పెద్ద పెద్ద ఊళ్ళు ఏవి తగలకుండానే మనం హైదరాబాద్ పోతామని కాదు అర్థం. వీటి ద్వారానే హైదరాబాద్ వెళ్తాం. అట్లానే కాశ్యా అంటే చిట్ట శాస్త్రార్థం అంతా అయిన తర్వాత చివరి మాటగా నేను చెప్తున్నాను. మరణ సమయంలో కాశీ విశ్వేశ్వరుడు నియతంగా సమస్త జీవులకి తత్వోపదేశం చేస్తాడు కాశీలో. కనుక ఆ తత్వోపదేశం వల్ల వాళ్ళు తప్పకుండా ముక్తులవుతారు. కనుక కాశీలో మరణించిన ప్రతివాడు విశ్వేశ్వర దర్శనమును పొంది తారక మంత్రోపదేశమును పొందినటువంటి వాళ్ళై ముక్తిని నియతముగా పొందుతారు. కనుక ఎట్లా అయితే నిర్గుణ బ్రహ్మ విద్యోపాసన చేసినటువంటి వాళ్ళు, మధు విద్యోపాసన చేసినటువంటి వాళ్ళు, పంచాగ్ని విద్యోపాసన చేసినటువంటి వాళ్ళు, అహంగ్రహోపాసకులు, వీళ్ళందరూ కూడా నియతముగా ఉత్తరాయణ మార్గంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క లోకమైనటువంటి సత్యలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడితో సహా తత్వ విచారం చేసి ముక్తులవుతారు అని శాస్త్ర పరిభాష. అలానే ఇక్కడ కాశీలో కూడా. కనుక ఎలా అయితే కాశీలో విశ్వనాథుడు వచ్చి తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడో, అలానే స్వామి మీరు ఇక్కడికి వచ్చి నన్ను తారకమంత్రం ఉపదేశించడం ద్వారా ముక్తుల్ని చేయవలసిందేని కుమారుల భట్టు భగవత్పాదుల వారిని ప్రార్థిస్తే ఆయన యొక్క కోరికని భగవత్పాదుల వారు తీర్చి మాహిష్మతిపురానికి వెళ్ళారు. అక్కడ మండనమిశ్రుడు మహాపండితుడే కాక చాలా సంపన్నుడు కూడా. ఆ ఊరి బయట ఒక ఆలయం ఉంటే ఆలయంలో శిష్య సహితంగా స్వామివారు నివసిస్తూ, ఆ ఊరి బయట పెద్ద బావి ఉంది, ఆ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి చాలామంది వస్తున్నారు. ఈ మండనమిశ్రుని యొక్క దాసీలు కూడా కొంతమంది వచ్చారు అక్కడికి. వాళ్ళని స్వామివారు అడిగారు మండనమిశ్రుని యొక్క ఇల్లు ఎక్కడ ఉంది అని. వాళ్ళకి చూడగానే సాక్షాత్ పరశివమూర్తిగా కనిపిస్తూ ఉన్నటువంటి స్వామివారిని చూడగానే నమస్కారం చేసి, స్వామి ఇదిగో ఫలాన చోట ఉంటుంది అని కొన్ని గుర్తులు చెప్పారు వాళ్ళు. అక్కడ ఆ ద్వారం దగ్గర చిలక పంజరాలు కట్టి ఉన్నాయట. ఆ చిలకలు ఇంట్లో ఏ మాటలు అయితే మాట్లాడతాయో, దానికి ఏవి నేర్పుతాయో అవే మాట్లాడుతూ ఉంటాయి. మనం ఇంట్లో పదిసార్లు అక్క అక్క అమ్మ అమ్మ అంటే అవి కూడా అవే అంటాయి. ఆ చిలకలట ఎవరి గృహద్వారంలో ఉండేటువంటి పంజరాల్లో చిలకలు ఇట్లా మాట్లాడుతూ ఉంటావో అది మండనమిశ్రుని యొక్క ఇల్లు అని చెప్పినవి అన్నారు ఆ దాసీ స్త్రీలు. ఏమిట, స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కిరంగన ఎత్ర గిరంగిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధ జానీహి తన్మండన పండితౌహ. వేదములు స్వతహా ప్రామాణ్యము కలిగినటువంటివే, ఈశ్వరోక్తములు గనక ప్రామాణ్యము కలిగినటువంటివే. పూర్వమీమాంసకులకి ఉత్తరమీమాంసకులకి వచ్చినటువంటి శాస్త్రార్థ ప్రక్రియ అది. ఈ మాటలు అనుకుంటూ ఉంటేట అక్కడ ఎవరి యొక్క వాకిట్లో ఉండేటువంటి చిలకలు ఇట్లా శాస్త్రార్థం సంస్కృతంలో చేస్తూ ఉంటావో, వాటికి తెలిసి కాదు నిరంతరము ఇంట్లో ఇట్లాంటి మాటలు వినిపిస్తూ ఉండటం వల్ల అవి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు ఫలప్రదం కర్మ ఫలప్రదోజహ కిరంగన ఎత్ర కిరంగిరంతి. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వచ్చేటువంటి ఫలాన్ని కర్మ ఇస్తున్నదా లేకపోతే ఈశ్వరుడు ఇస్తాడా అని ఆ చిలకలు పలుకుతూ ఉంటవే, అదే మండన పండితుని యొక్క గేహము. జగద్ధ్రువం స్యాత్ జగద్ధ్రువం స్యాత్ కిరంగన ఎత్ర కిరంగిరంతి. కనిపించేటువంటి ఈ జగత్తు అంతా సత్యమేనా కాక వేదాంతులు చెప్పినట్లుగా అసత్యమా అని ఈ రకమైనటువంటి శాస్త్రార్థాలు చేస్తూ ఉంటవే, అదే మండన పండితుని యొక్క ఇల్లు అని చెప్పారు. శిష్య సహితంగా స్వామివారు అక్కడికి వెళ్ళారు. అయితే పెద్దగా ద్వారాల్లో ఇవన్నీ మూసేసి ఉన్నాయి, లోపలికి వెళ్ళటానికి కానీ అక్కడ ఎవరూ లేరు. సరే లోపలికి అందరం వెళ్ళటానికి కుదిరేటట్టుగా లేదు, నేను ఒక్కడిని వెళ్తాను అని స్వామివారు వియద్గమనంగా లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ జరుగుతున్న కృత్యం, వాళ్ళ రోజున వాళ్ళ నాన్నగారి ఆబ్దికం, తగినటువంటి బ్రాహ్మణులను పిలుచుకున్నాడు మండనమిశ్రుడు. ఎవరిని, వ్యాసుణ్ణి జైమిని, పూర్వమీమాంసా సూత్రాలని రచించినటువంటి జైమిని, ఉత్తరమీమాంసా సూత్రాలు రచించినటువంటి వ్యాసమునీంద్రుణ్ణి, వీళ్ళిద్దరినీ పిలిచి పితృస్థానంలో విశ్వదేవస్థానంలో నియమించి వాళ్ళకి ఆ సమయంలో పాద ప్రక్షాళనం చేస్తున్నాడు. ఆయనకి వేదాంతం అంటే అసలు గిట్టదు. దాంట్లో యతులు అంటే సదండి యతి ప్రామాణికుడే కావచ్చు, కానీ బౌద్ధ యతులు ఎక్కువ మంది దర్శనం ఇస్తున్నారు ఆ రోజుల్లో. అందువల్ల ఆచార్యస్వామివారు ఆయన కాళ్ళు కడిగే చోటకి వచ్చి నిలబడ్డారు పైనుంచి ఆకాశంలోంచి. వచ్చేటికి మహాకోపం వచ్చింది ఆయనకి, ఏమిటి కర్మ చేస్తూ ఉన్న సమయంలో ఇతని సన్యాసి వచ్చాడేమిటి ఎవరితడు అని ఆ కోపంతో. కోపం వచ్చినప్పుడు క్రుద్ధోహన్యాత్ గురువునపి, మనకి సుందరకాండలో కూడా ఆంజనేయస్వామి అనుకుంటాడు, సీతాదేవిని చూచి రావణాసుడితో మాట్లాడిన తర్వాత రావణుడు పుచ్చాన్ని తగలబెట్టమని అంటే ఆ తగలబెట్టినటువంటి పుచ్చముతోనే లంకానగరాన్ని మొత్తాన్ని దహిస్తాడు. ఆ తోకని ఆర్పుకుంటూ సముద్రంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన వస్తుంది, అయ్యో మూర్ఖుడైనటువంటి వాడు ఇట్లానే చేస్తాడు, మరి సీతాదేవి కూడా లంకతో పాటు తగలబడుతుంది కదా. క్రుద్ధోహన్యాత్ గురువునపి, కోపం వచ్చినప్పుడు ఒళ్ళుపై తెలియనటువంటి వాడు చిట్టచివరి గురువును కూడా సంహరిస్తాడు కదా, నేను ఇంతటి పొరపాటు చేశాను అని అనుకుని తర్వాత మళ్ళీ తనలో తనే సమాధానాన్ని పొందుతాడు. నేను వాళ్ళ చేత ఇట్లా నిప్పు పెట్టబడితే ఆ నిప్పి నన్ను దహించలే, ఎందువల్ల పతివ్రత అయినటువంటి సీతాదేవి యొక్క అనుగ్రహం వల్ల. నన్నే దహించటానికి సందేహించినటువంటి అగ్నిహోత్రుడు అసలు ఆవిడ దగ్గరికి పోగలడా? పోలేడు. సీతామాతకి ఏం కాదు అని మళ్ళీ తన ధైర్యం చెప్పుకొని మళ్ళీ అమ్మవారిని దర్శించి అప్పుడు బయలుదేరి వచ్చేస్తాడు. అలానే ఆ కోపం వచ్చినప్పుడు మహాపండితుడైన ఏం మాట్లాడతాడో ఏమిటో తెలియదు. ఆ శాస్త్రార్థాన్ని క్లుప్తంగా నేను మాటలతోనే చెప్తాను. అయితే ఇక్కడ ఆ సంస్కృత శ్లోకాలతో ఉంటే గానే ఆ స్వారస్యం రాదు. కుతో ముండీ అన్నాడు ముందర రాగానే. ముండీ అంటే బోడిగుండు అని అర్థం. మన వాళ్ళు ఎవరైనా ఈ బ్రాహ్మలు పోతూ ఉంటే కొంచెం పిల్లలు ఇదిగో పిలక పిలక అని ఎక్కిరిస్తారు కదా, అట్టానే కుతో ముండి ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు బోడి అన్నట్లుగా అన్నాడు. అంటే ఆ మాటలో స్వారస్యాన్ని తీసుకొని స్వామివారు ఆగళాన్ ముండి అన్నారు. అంటే గృహస్థులు చేసుకునేటువంటి విధానం వేరు, వపన సంస్కారం. వీళ్ళు ముందర గడ్డం చేసుకోవాలి, తర్వాత శిరస్సు మీద చేసుకోవాలి. సన్యాసులకు అలా కాదు, పైనుంచి చేసుకొని గళం వరకే చేసుకోవాలి. వాళ్ళు కక్షాల్లో వాటిల్లో చేసుకోకూడదు. మేము సన్యాసులం గనక మాకు గళాంతమే ముండనం విధింపబడ్డది ధర్మశాస్త్రంలోని. ఆయన అడిగింది ఇది కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. కానీ ఆ మాటకి ఇట్లాంటి సమాధానం చెప్పి కూడా మోసపుచ్చవచ్చు. కుతో ముండి ఎక్కడ నుండి నీకు ముండనం అనే అర్థంతో. అలా కాదు, నేను అడిగింది నువ్వు ఎక్కడి నుంచి క్షౌరం చేయించుకుంటే నాకు వచ్చేది ఏమిటి. పంథాస్తే పృచ్యతే మయా, నీ యొక్క మార్గము నా చేత అడగబడుతున్నది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని తలుపులు వేసున్నాయి, మేము లోపల ఏదో కార్యం చేసుకుంటున్నాం, పితృశ్రాద్ధం చేస్తున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు అది చెప్పమని నేను అడుగుతున్నాను అనే దాంట్లో శాస్త్రీయంగా మాట్లాడేటప్పటికీ తే పంథాహ మయా పృచ్యతే, నీ యొక్క మార్గము నా చేత అడగబడుతున్నది అన్నాడు. అంటే స్వామివారు నవ్వుతూ కిమాహ పంథాహ, అయితే నువ్వు పంథని మార్గాన్ని అడిగావా, ఆహా అయితే ఆ మార్గం నీకేం చెప్పింది అన్నారు. పంథాస్తే పృచ్యతే అంటే అందరూ విజ్ఞులే కనుక ఇది నేను చెప్పేది అందరికీ అర్థం ఉంటున్నదనే అనుకుంటాను. పంథాస్తే పృచ్యతే మయా, తే పంథాహ నీ యొక్క మార్గము మయా నా చేత పృచ్యతే అడగబడుచున్నది. అంటే నువ్వు ఎట్టించి వచ్చావో నేను అడుగుతున్నానని. అంటే స్వామివారు అన్నారు నువ్వు మార్గాన్ని అడిగావా, అడిగితే అడిగింది మార్గాన్ని కదా, అడిగినప్పుడు ఆ మార్గం నీకేం చెప్పింది అన్నారు. ఈయనే చెప్పాలి అసలు సమాధానం, కానీ దాన్ని పక్కదో అని పట్టించారు. కిమాహ పంథాహ అని అనేటప్పటికీ ఆయనకి చాలా కోపం వచ్చింది. త్వన్మాత ముండేత్యాహ అన్నాడు. నీ తల్లి విధవరాలని చెప్పిందయ్యా అన్నాడు. తథైవ హి, కానీ యథార్థం కూడా అంతే కదా, అర్యాంబ భర్తృ విగత భర్తృకే కదా, అంతేకాదు అంటూ తథైవ హి సరే అట్లానే కానీ అని అంటూ, అయితే ఏమిటి నువ్వు మార్గాన్ని అడిగావు, అడిగితే మార్గం నీకు చెప్పింది, ఏమని చెప్పింది, త్వన్మాత త్వత్పదము చేత ఎదురుగ్గా ఉన్నవాడినే నిర్దేశిస్తుంది. యుష్మత్పదం, యుష్మశబ్దం ఎదురుగ్గా ఉండేవాడిని మాత్రమే చెప్తుంది. అంటే త్వన్మాత ముండేత్యాహ అని అన్నదంటే నీ తల్లి విధవముండ లేదు భర్త పోయింది అని చెప్పింది. సరే కావచ్చు, ఇది నాకు సంబంధించిన మాట కాదు, నేను అడగలేదుగా ఆ మార్గాన్ని, నువ్వు అడిగావు, అడిగినప్పుడు నీకు అట్టా సమాధానం చెప్పింది. దీంతో ఇంకా కోపం వచ్చింది ఆయనకి. మత్తో జాతః కలంజాసి విపరీతాని భాషసే అన్నాడు. ఏమన్నా మదించి ఉన్నావా ఏమిటి, నేను అడిగేది ఒకటైతే నువ్వు ఇంకో రకంగా సమాధానం చెప్పు. అయితే కలంజ భక్షణం అనేది యజ్ఞయాగారి క్రతువులు చేసే వాళ్ళల్లో కొద్దిగా జరుగుతుంది. అక్కడ సోమపానం చేయాలి వాళ్ళు. దేవతలకందరికీ కూడా సోమరసాన్ని ఆహుతిగా ఇచ్చిన తర్వాత తచ్చేషాన్ని కొంచెం పానం చేస్తారు వీళ్ళు. అలానే దానికి స్వామివారు పితృవత్ మత్తోజాత కలంజభుకు అన్నారు. మత్తోజాత అనేటువంటి మాటకి మండనమిశ్రుడి యొక్క అభిప్రాయంలో మదించి ఉన్నావా ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నావు, విప్రలబ్ధంగా ఎవరన్నా తాగి ఉన్నవాళ్ళు మాట్లాడినట్టుగా అనే అభిప్రాయం. మత్తోజాత అంటే స్వామివారు ఏమి అర్థం తీశారు అంటే నా కుమారుడు అని అర్థం తీశారు. అతడు కూడా ఇట్లానే విపరీతంగా మాట్లాడుతున్నాడు అని అంటే, అయితే మరి నీ కుమారుడే కదా, అట్లానే నీ వెళ్ళనే అతడు కూడా మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు అన్నారు. ఇంకా ఇక్కడి నుంచి రకరకాలైనటువంటి మాటలు, దేనికి తన మాట తను నిలుపుకోలేకపోతూ వచ్చాడు. నువ్వు భార్యాబిడ్డల్ని పోషించుకోలేక మరి ఇట్లా సన్యాసాన్ని తీసుకున్నావు. భార్యాబిడ్డల్ని పోషించుకోలేక కాదు, వీరహత్య చేసిన వాడు. వీరహావా ఏష దైవానాంజో అగ్నిముద్వాసయతే అని శృతి చెప్తూ ఉన్నది. అంటే అగ్నుల్ని వదిలిపెట్టినటువంటి వాడు వీరహత్య చేసినంతటి మహాపాపాన్ని పొందుతాడు అని. నేను వీరహత్యం చేసిన మహాపాపాన్ని పొందడం అట్లా ఉంచు, శాస్త్రీయంగా నేను సన్యాసం ఉంచుకున్నాను, ఆత్మజ్ఞానాన్ని పొందనటువంటి వాడు ఆత్మహత్య చేసుకున్నవాడవుతాడు అని శృతి చెప్తూ ఉన్నది. కనుక నీవు ఆత్మహత్య చేసుకున్నంతటి మహాపాపాన్ని పొందుతూ ఉన్నావు అని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత ఇంతలో జైమిని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు తన శిష్యుడు ఇట్లా మాట్లాడుతున్నందుకు. వ్యాసుల వారు మందలించారు, ఏమిటి వచ్చింది ఎవరనుకుంటున్నావు, సర్వజ్ఞుడైనటువంటి మహానుభావుడు ఈ సమయంలో అతడు వస్తే అతన్ని పూజించాల్సింది పోయి నువ్వు ఇలా విపరీతంగా మాట్లాడుతున్నావు, చాలా పొరపాటు, కనుక అతన్ని తప్పకుండా పూజించు అని చెప్పేటప్పటికీ తన యొక్క పొరపాటుని గ్రహించి ఇంకోటి కూడా ఆ సమయంలో కోపాన్ని వహించకూడదు, మనం తద్దినాలు పెట్టేటప్పుడు బ్రాహ్మణులకు పాదప్రక్షాళనం చేసేటప్పుడు అక్రోధని శౌచపరై శరతం బ్రహ్మవారిభిః భవితవ్యం భవద్భిష్ట మయాచ శ్రాద్ధకర్మణి అని చెప్పుకుంటాం. వాళ్ళు అక్రోధనులు క్రోధరహితులు శౌచపరులు కావటమే కాదు, ఈ కర్త కూడా అట్లాంటి లక్షణాలతోనే ఉండాలి. కనుక తనకి అసమయంలో ఇట్లాంటి ఆగ్రహం రావటం అనేది చాలా పొరపాటని క్షంతవ్యుణ్ణి, స్వామి మీరు కూడా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, వాళ్ళు వచ్చారు చాలా సంతోషం. నాయన ఈ మామూలు భిక్ష నాకేమంత రుచించదు, నేను వాదభిక్ష కోసం వచ్చాను నీ దగ్గరికి. నీవు కేవలము కర్మలే చేయదగినటువంటివి, ఇంతకు మించినటువంటి పురుషార్థం లేదు అని వాదిస్తున్నావుట, అది తప్పు. పరమ పురుషార్థమైనటువంటిది మోక్షం ఉన్నది, ఆ విషయాన్ని నీతో ఒప్పించడానికే నేను ఇక్కడికి వచ్చాను. కనుక నాకు వాద కథ అనేటువంటి భిక్షను పెట్టు, వారభిక్ష పెట్టు, కానీ మామూలు భిక్ష నాకు అక్కర్లేదు. దాంతో చాలా సంతోషించాడు మండనమిశ్రుడు. స్వామి ఇంతకాలానికి అసలు ఈ మాట విన్నాను, నేను ఇంతకాలం ఇక్కడ ఉంటూ ఉన్నప్పటికీ ఎవరూ నాతో వారభిక్ష పెట్టమని అడిగిన వాళ్లే లేరు, ఈనాటికి మీరు వచ్చి వారభిక్ష పెట్టమని అడగటం నాకెంతో మహాసంతోషాన్ని కలిగిస్తున్నది. అయితే వాదభిక్ష అనేది వాదం చేసేటప్పుడు జయాపజయాలు నిర్ణయించడానికి ఎవరైనా మధ్యస్థుడు ఉండాలి, లేకపోతే పెద్దగా అరుచుకోవటం ఉన్నట్లుగానే కనిపిస్తుంది, దానివల్ల ప్రయోజనం లేదు. మనకి మధ్యస్థుడిగా ఎవరుండాలో కూడా మీరే సూచించండి, అప్పుడు వాదప్రతివాదాలు మనం జరుపుకుందామని అన్నాడు. ఎవరో దీనికి ఇక్కడే వచ్చారు కదా జైమిని వ్యాసులు, వీళ్ళిద్దరినే మనం కోరుకుందామని అన్నారు భగవత్పాదుల వారు. వాళ్ళన్నారు కాదు కాదు, మేము ఉండక్కర్లేదు ఇక్కడ దీనికోసం, ఇతడి భార్య ఉభయభారతి మహాపండితురాలు, ఆవిడని మీరు మధ్యస్థురాలుగా పెట్టుకోండి, మీరు వారకథని జరుపుకోండి అని చెప్పారు. ఆయనకి ఇష్టమైతే నాకు అనభీష్టమేం కాదన్నారు భగవత్పాదుల వారు. నా భార్య ఉంటే నాకు ఇబ్బంది ఏం లేదు స్వామి, మీరు కనుక అంగీకరిస్తే అట్లానే చేద్దామన్నారు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఏకాంతంగా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. స్వామివారు మళ్ళీ ఆలయానికి వెళ్ళారు, మొన్నాడు ఉదయమే వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. ఉభయభారతి మధ్యస్థురాలుగా ఆవిడ ఒక సింహాసనం మీద కూర్చున్నది, వీళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఈయన తరఫున ఈ కర్మకాండకి సంబంధించినటువంటి పూర్వమీమాంసా పండితులందరూ ఈయన దగ్గర కూర్చున్నారు. భగవత్పాదుల వారి శిష్యులైనటువంటి పద్మపాదాది ప్రముఖులందరూ కూడా స్వామివారి పక్షాన కూర్చో ఉన్నారు. ఇక ప్రారంభం కాబోతూ ఉన్నది. మొన్నాడు దేవతలందరూ కూడా ఈ వాదాన్ని వినటానికి, ఈ రెండు ప్రమాణమే వేద ప్రామాణ్యంతో కూడుకున్నటువంటి వాదనలే, దీన్ని వినటానికి గాను దాని మీద వచ్చి ఆకాశంలో నిలబడి ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి మండనమిశ్ర శాస్త్రార్థం చాలా తర్క జటిలంగా ఉంటుంది, చాలా కష్టసాధ్యమైనది. దీనిని చెప్పుకోవాలంటే కనీసం ఒక 4 రోజులు పడుతుంది. అంతటి విషయం, సమగ్రమైనటువంటి విషయం, శాస్త్రీయంగా తర్కశాస్త్రాన్ని అనుసరించి దానికి అనేకములైనటువంటి నిగ్రహస్థానాలని, తర్వాత వ్యభిచార దోషాలని, వాటిని అన్నిటిని కూడా అక్కడ ప్రతిపాదించడం జరిగింది. దాన్ని ప్రధానమైనటువంటి విషయాల్ని మనం 2-3 చెప్పుకొని పైకి వెళ్ళిపోదాం. మొట్టమొదటో స్వామివారు ప్రతిజ్ఞ. ఇప్పుడు మనం వాదకథ చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడే వాటిల్లో 3 రకాలు ఉంటాయి, వాదకథ, జల్పకథ అని, ఇంకోటి వితండము అని 3వది. వాదకథ అంటే ఈ విషయము శృతుల్లో ఎట్లా చెప్పున్నది, ఆ శృతిలో ఇట్లా చెప్పున్నది, సరే ఈ మొత్తం మీద కలిసి తాత్పర్యం ఇది. ఒక తాత్పర్యాన్ని నిర్ణయించడానికి గాను అందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నాన్ని వాదకథ అంటారు. ఇది వాదకథే కాదు, జల్పకథ కూడా, ఎందువల్లనో చెప్తాను. జల్పకథ అంటే జయాపజయములు నిశ్చయింపబడతాయి ఇందులో, ఒక ఆయన జయిస్తాడు ఒక ఆయన ఓడిపోతాడు, కనుక ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రతిభని చాటుతుంది జల్పకథ అనేది. వితండ కథ అంటే వాడికి స్వతసిద్ధమైనటువంటి ఒక మతమే ఉండదు, మనం ఏదంటే అది ఇలా కాదంటుంటాడు, వాడికి స్వపక్షం అంటూ ఉండదండి,
ఇవాళ వర్షం పడుతుంది, ఎందుకు పడుతుంది, వీళ్ళు చెప్పినప్పుడు పడదు వర్షం, ఇవాళ పడదు అని ఎవరన్నా అనుకో, ఎందుకు పడకూడదు అంటారు. వాడికి సొంతమేం లేదు ఆలోచన, అలా చెప్పేది వితండం అంటారు. వాదకథ జల్పకథ రెండూ కలిసే వస్తాయి ఇక్కడ. ఎందువల్లంటే దీనికి ముందర ఒక పణం పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. భగవత్పాదుల వారు ముందర చెప్పారు, నేను కనుక ఓడిపోయినట్లయితే నేను ఈ షార్టీని వదిలిపెట్టేసి తిరిగి నేను శుక్ల వస్త్రాల్ని ధరించి నీ వలనే కర్మఠుణ్ణైతానన్నారు. మండనమిశ్రుడు కూడా అట్టని చెప్పాడు, నేను కనుక పరాజయాన్ని పొందినట్లయితే నేను ఈ శుక్ల వస్త్రాల్ని వదిలివేసి మీకు శిష్యుణ్ణై నేను కూడా రక్తవస్త్రాలని ధరిస్తాను అని మండనమిశ్రుడు కూడా చెప్పాడు. ఉభయలు కలిశారు, ఇంకా వాదకథ ప్రారంభించారు. భగవత్పాదుల వారు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు, బ్రహ్మైకం పరమార్థ సచ్చిదమలం విశ్వ ప్రపంచాత్మన శుక్తిరూప్య పరాత్మనేవ బహుళా జ్ఞానావృతం భాషతే తజ్ఞానాన్నిఖిల ప్రపంచ నిలయా స్వాత్మ వ్యవస్థాపరం నిర్వాణం జనిముక్తమభ్యుపగతం మానం శ్రుతేర్మస్తకం. నేను చెప్పేదానికి ఉపనిషత్తులు ప్రమాణము. పరమార్థమైనటువంటి సత్యము ఒక పరబ్రహ్మము మాత్రమే, చరాచర ప్రపంచము అంతా కూడా వ్యవహార దశలో సత్యముగా భాషిస్తుంది కానీ పరమార్థముగా సత్యమైనటువంటిది కాదు. అజ్ఞానము వలన ఎట్లా అయితే దూరంగా ఉండేటువంటి ముత్యపు చిప్ప వెండిగా భాషిస్తుందో, అట్లానే పరబ్రహ్మరూపమైనటువంటి చరాచర ప్రపంచము కూడా జగత్తుగా భాషిస్తూ ఉన్నదే కానీ బ్రహ్మయందు వివర్తితమైనటువంటి ఇంద్రజాల కల్పిత తుల్యమైనటువంటిదే. దీనికి నేను చెప్పేటువంటి మాటలకి ఉపనిషత్తులే ప్రమాణము అని ప్రతిజ్ఞ చేశారు స్వామివారు. ఈయన వేదాంతాన ప్రమాణం చితి వపుషి పదే తత్ర సంగత్యయోగాత్ పూర్వోభాగ ప్రమాణం పదచయగమితే కార్య వస్తున్యశేషి శబ్దానాం కార్యమాత్రం ప్రతి సమతజ్ఞత శక్తిరభ్యున్నతానాం కర్మభ్యో ముక్తిరిష్ట తరిహ తనుభృతాం ఆయుష స్యాత్ సమాప్తే. అయ్యా, మీరేదో ప్రమాణము వేదాంతములు ఉపనిషత్తులు అని చెప్పారే, ఉపనిషత్తులు ప్రమాణం కావు, ఎట్లానో అది అంతవరకు మనం వివరించుకున్నాం. వేదాంతాహన ప్రమాణం, ఉపనిషత్తులు ప్రమాణములు కావు. వేదాంతములు ఏం చెప్తున్నాయి అంటున్నారు, తత్వమసి ఇత్యాది మహావాక్యాలలో త్వంపదార్థవాచ్యుడైనటువంటి జీవుడు, తత్పదార్థవాచ్యుడైనటువంటి పరమాత్మ, వీళ్ళిద్దరూ భిన్న భిన్నులు కారు, ఒకటేను అని వేదాంతాలు ప్రతిపాదిస్తున్నాయని మీరు చెప్తూ ఉన్నారు. అది అసలు కుదిరేది కాదు. ఆయన సర్వజ్ఞుడు, ఇతడు కించిజ్ఞుడు, ఆ మాటలకు అది తాత్పర్యం కాదు. అసలు వేదాంతములే స్వార్థము లేనటువంటివి. అయితే మరి శృతికి ప్రామాణ్యం ఉన్నదా లేదా? శృతి ప్రమాణమే, ఒక రకముగా ఉపనిషత్తులు కూడా ప్రమాణమే. ఎట్లా ప్రమాణమో నేను తర్వాత చెప్తాను. కానీ పూర్వభాగము ఎట్లా అయితే విధి నిషేధ రూపంగా ఉంటూ ఉన్నదో, జ్యోతిష్టమైన స్వర్గకామం చేత నమాగం సమశ్రీయాత్ ఇట్లాంటి వాక్యాలు విస్పష్టంగా చెప్తూ ఉంటాయి. విధి నిషేధ రూపంగా ఉంటుంది వేదము పూర్వభాగం. అంటే ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యవద్దు, ప్రభు సంహితంగా చెప్తుంది కనుక ఇలానే చెప్తుంది అది. ఆ చెప్పిందే ఏదైనా ప్రోత్సహించడం ఒక కర్మ ఒకడు చేయటానికి కారణభూతం అవుతుంది. అంతేగాని తత్వమసి, దీనివల్ల ఎవడు దేనికి ప్రవృత్తుడవుతాడు? జీవుడు ఈశ్వరుడు ఒకటేను, ఇది వస్తుకథనమా? వస్తుకథనం కావడానికి వెళ్ళేది ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, భిన్న భిన్నులే. కనుక ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదించి దాని యందు ఈ విన్నటువంటి వాడైనటువంటి అధికారికి ప్రవృత్తిని కలిగించాలి అని వేదం. వేదయతీతి వేద ప్రత్యక్షేణ అనుమిత్యావా ఇస్తూబాయో నబుజ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేరత అని. వేదం అంటే ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణము చేత, అనుమాన ప్రమాణము చేత దేనినైతే తెలుసుకోనలేమో దానిని తెలియజేసేది కనుకనే అది వేదము అని చెప్పబడుతున్నది. కనుక వస్తు కథనం చేయడానికి వేదం ఒక్కర్లా. ఇక్కడ లైట్లు ఉన్నాయని చెప్పడానికి వేదం కావాలా? లేదు, ఇక్కడ స్వామివార్ల ఫోటోలు చిత్రరువులు ఉన్నాయి, అమ్మవారి విగ్రహం అక్కడ ఉంది, ఇవి చెప్పడానికి వేదం ఒక్కర్లా. మనము ప్రత్యక్ష ప్రమాణము చేత, అనుమాన ప్రమాణము చేత తెలుసుకోలేని దానిని తెలియజేసేది కనుకనే వేదం. అందువల్ల పూర్వభాగమే ప్రమాణం కానీ ఉత్తర భాగమైనటువంటి ఉపనిషత్తు ప్రమాణం కాదు. పూర్వభాగంలో చెప్పబడినటువంటి కర్మల్ని చక్కగా అనుష్ఠిస్తూ ఆ కర్మల యొక్క ఫలితమును పొందటమే మోక్షము. ఏమని చెప్పింది పూర్వభాగంలో? అహరహ సంధ్యాపుపాసీత, ప్రతిరోజు సంధ్యావందనం ఉదయం సాయంత్రం చెయ్యి. అంతేకాదు అగ్నిహోత్రాల్ని తను మరణించేంతవరకు కూడా అగ్నినా రథిత, ఇట్లాంటి వాక్యాలు అనేకం కనిపిస్తూ ఉన్నవి. కనుక అదే యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ ఇట్లాంటి వాక్యాలన్నీ చెప్తూ ఉన్నవి. కనుక ఈ కర్మ ఫలాన్ని పొందటమే ముక్తి, ఇంతకు మించి మరొకటి లేదు అని ఆయన తన యొక్క వాదనని కూడా వినిపిస్తూ, ఇందాకనే చెప్పాం వీళ్ళ ఇద్దరి యొక్క పణం ఏమిటో. అక్కడి నుంచి ఈ ఉభయ భారతి ఆవిడ వచ్చి, ఆవిడ మళ్ళీ వీళ్ళిద్దరికీ మరి వంట చేసి వీళ్ళు మధ్యాహ్నం దాకా శాస్త్రార్థం చేస్తే ఆకలితో వస్తారు, ఆయనకి భిక్ష వేయాలి, వీరికేమో మరి వైష్ణుదేవానికి అన్నం ఉండాలి, ఈ పాక నిర్వహణ అదంతా చేసుకోవాలి ఆవిడ. అందుకోసం ఆవిడేం చేసిందంటే వీళ్ళిద్దరి మెళ్లల్లో రెండు దండలు వేసింది. నేను అక్కడనే ఉండి వింటూ ఉంటాను, మీరు మాట్లాడుతూ ఉండండి, మీకు తగినటువంటి ఆతిథ్యం ఇవ్వాలి కదా, ఆ బాధ్యత కూడా నా ఇందు ఉన్నది కనుక నేను అక్కడికి వెళ్తున్నానది వెళ్ళిపోయింది వింటూ ఉన్నది. ఇక దీని మీద అసలు మండనమిశ్రుడు ఏమంటున్నాడు, శంకర భగవత్పాదుల వారు ఏమంటున్నారు అనేదాన్ని ఒక 5 నిమిషాల్లో నేను చెప్తాను. తత్వమసి అనేటువంటి మహావాక్యం, అలాంటివే మిగతా 3 మహావాక్యములు కూడా. ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అతడే జీవుడుగా నీవుగా భాషిస్తూ ఉన్నటువంటి వాడివి. మీ ఇద్దరికి భేదము లేదు నాయన, ఎక్కడో పరబ్రహ్మము ఉన్నది అని నువ్వు అనుకోక్కర్లేదు, మీరిద్దరు ఒకటేను అని ఉపనిషత్ సారభూతమైనటువంటి మహావాక్యాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఇది ఎలా కుదురుతుంది? తత్ అంటే ఆ పరమేశ్వరుడు, ఆయన సర్వజ్ఞుడు కదా. కించిగ్గుణ్ణి, నేను కర్తను భోక్తను, నేను సుఖిని దుఃఖిని అని అనుకుంటూ ఉండేటువంటి వాడు జీవుడు కదా. ఈ ఇద్దరు ఒకటే ఎట్లా అవుతారయ్యా, అసంబద్ధమైనటువంటి మాట అని అంటే, అసంబద్ధత ఏం లేదు, జహదజహల్లక్షణ ప్రక్రియ ఇది కుదురుతుంది. ఆ జహదజహల్లక్షణాలని గురించి చెప్తే చాలా ఆలస్యం అవుతుంది. అసలే చరిత్రను వినటానికి రోజుకు రోజుకి స్వల్పంగా తయారవుతున్నారు, ఇంకా శాస్త్రీయమైనటువంటి పరిభాషను తీసుకొని ఎక్కువసేపు చెప్తే ఇంకా కొంత కష్టంగా ఉంటుందేమో. జహదజహల్ లక్షణ అంటే అంతవరకు మొత్తం చెప్పాలి తప్పదు. ఒక ఆయన దేవదత్తుడు విష్ణుదత్తుడు అని ఇద్దరు మిత్రులు, వాళ్ళిద్దరు కాశీలో చదువుకున్నారు. ఈ దేవదత్తుడు ఆంధ్రప్రదేశానికి వచ్చాడు, గుంటూరు నగరంలో నివసిస్తున్నాడు. ఆ విష్ణుదత్తుడు చాలా కాలం ఉండి, విష్ణుదత్తుడే ఇక్కడికి వచ్చాడు, దేవదత్తుడు అక్కడ ఉన్నాడు. ఆయన వృద్ధుడై 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చాడు ఈయన్ని చూడటానికి. ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు, ఈయన గుర్తుపట్టలేకపోయినాడు. నన్ను గుర్తుపట్టలేదా? ఏమో గుర్తుపట్టలేదు, నా స్వరం కూడా మారింది ఆయనకి. మరి నువ్వు కాశీలో ఎవరి దగ్గరనా, గురువుగారి దగ్గర చదువుకున్నా నేను ఫలాని వారి దగ్గర, అప్పుడు నీకు ఎవరైనా మిత్రుడు ఉన్నాడా, అత్యంతము ఆప్తుడైనటువంటి మిత్రుడు ఉన్నాడా అని అడిగాడు. అడిగేటప్పటికి ముఖ కవళికల్ని గమనించాడు. ఇప్పుడు వంగిపోయినా, పళ్ళన్నీ ఊడిపోయినాయి, వంగిపోయినాడు, తెల్లగా అయిపోయింది జుట్టు. ఓ సోయం దేవదత్త అన్నాడు. ఈ సోయం దేవదత్త అన్నప్పుడు ఏం జరుగుతున్నదంటే, తద్రూప తత్కాలాల్ని వదిలేయాల్సి వచ్చింది. ఈ దేవదత్తుడు ఆ కాలం నాటి దేవదత్తుడు కాదు, తర్వాత వృద్ధుడైనాడు గనక. అయం అని చెప్పటం వల్ల ఏతద్దేశ ఏతత్కాలములు, సహ అని చెప్పటం వల్ల తద్దేశ తత్కాలములు స్ఫురిస్తాయి. సోయం దేవదత్త అన్నప్పుడు ఆ కాలములో ఉండేటువంటి దేవదత్తుడు సహ అనే పేరుతో చెప్పబడ్డాడు. అయం అని చెప్పబడినటువంటి దేవదత్తుడు ఈ కాలంలో ఉన్నటువంటి వాడు. అయితే దేవదత్త వ్యక్తి ఒకడే కనుక సహా అయం అనేది రెండూ తీసిపారేస్తే దేవదత్త వ్యక్తి మాత్రమే మిగులుతాడు. అట్లానే సర్వజ్ఞత్వాది విభూతులన్నీ అక్కడ తీసేయాలి. కించిజ్ఞత్వాది సుఖదుఃఖాద్యనుభవ రూపమైనటువంటి అనుభావిగా ఉండేటువంటి జీవుడి దగ్గర ఉండేటువంటి ఈ లక్షణాలన్నీ తీసిపారేయాలి. తీసిపారేసినప్పుడు ఏం మిగులుతున్నది? జ్ఞ అంటే విజ్ఞానస్వరూప పరమాత్మ. దానిలో తేడా ఉంది కనుక అతడే నీవు అయ్యున్నావు. నీవు మాయ వలన అవిద్యకి వశుడవు కావటం వల్ల నీవు దేహము నేను, ఇంద్రియాలు నేను, ప్రాణము నేను, బుద్ధి నేను ఇట్లా అనుకుంటూ వస్తున్నావు. ఇవన్నీ కూడా నీకంటా ప్రత్యేకమైనటువంటి పృథక్ ధర్మాలే సుమా అని చెప్పటము వేదాంతంలో సారం. ఇక పూర్వమీమాంసలో మండనమిశ్రుని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, వాళ్ళు సమస్త వేదమునకు ప్రతి అక్షరము ప్రమాణమేని అంగీకరిస్తారు. కనుక వేదాంతాహన అప్రమాణం అని అంటే తావన్మాత్రేనా మండనమిష్యుడికి ఉపనిషత్తులందు ప్రామాణ్య బుద్ధి లేదు అని మనం అనుకోకూడదండి. అయితే మీరు అనుకున్నట్టు యథాతథంగా తత్వమసి అని చెప్పాడు కనుక ఈశ్వరుడు జీవుడు ఒకడేను అని మేము అనం. ఆ తత్వమసి అంటే అర్థం ఏమిటో తెలిసిన ఉపనిషత్తులన్నీ కూడా జీవుణ్ణి స్తుతించడం ఎందు తాత్పర్యం. అదిగో అబ్బో ఆయన శంకర శర్మ గారు సాక్షాత్తు మహా ఈశ్వరుడు అంటేవాడండి, ఆయన ఎప్పుడూ పరమశివ భక్తితో ఉంటాడు అని అంటే నేను ఈశ్వరుణ్ణైనానా? అట్లానే ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు కేవలము పరమేశ్వర స్వరూపుడే సుమా అని ఈ జీవుణ్ణి స్తుతించటము ఎందు తాత్పర్యం. కనుక అవి అప్రమాణికములైనటువంటి మాటలు కాకపోయినా వేదములో భాగమే అయినప్పటికీ కూడా స్తుతించడము ఎందు తాత్పర్యమే కానీ స్వతఃప్రామాణ్యం లేదు అని మండనమిశ్రుని యొక్క అభిప్రాయం. ఇది క్లుప్తంగా నేను చెప్పాను. నేను చెప్తాను కదా దాదాపు ఒక 4 రోజులన్నా పడుతుంది ఈ శాస్త్రార్థాన్ని సమగ్రంగా చూడాలి అంటే, కొంచెం చాలా తర్క కర్కశంగా ఉంటుంది అసలు ఆ వాదం కూడా. ఈ ప్రకారంగా ఒక 5-6 రోజులు వీళ్ళు శాస్త్రార్థం చేశారు. ఉభయభారతి రోజు వచ్చేది ఈ దండలు తీసేయించి మళ్ళీ కొత్త దండలు ఇచ్చేది వాళ్ళకి, వాళ్ళు వేసుకునేవాళ్ళు. ఏమిటి చివరి రోజు వచ్చింది ఇక ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాడు మండనమిశ్రుడు. ఆ దశ వచ్చినప్పుడు ఆవిడ లోపలించి వచ్చింది, అక్కడనే వింటూ ఉన్నది తన భర్త పరాజితుడైపోతున్నాడు అని అర్థమైపోయింది ఆవిడికి. దాన్ని గమనించింది. ఆ మెళ్ళో వేసినటువంటి మాల మండనమిశ్రుని యొక్క మాల వాడిపోయింది. భగవత్పాదుల వారి మెళ్ళో ఉండేటువంటి మాల అట్లానే ఉంది. ఇక మీరు పరాజితులైనారు అని భర్తతో చెప్పడం న్యాయం కాదు కదా, అందుకని తమాషగా ఆవిడ వచ్చి అన్నది, స్వామి మీరు ఉభయలు ఇవాళ భిక్షకి రండి అన్నది. వీళ్ళ పణం అదే కదా, తన భర్త ఓడిపోతే అతడు కూడా సన్యాసాశ్రమం స్వీకరించాలి, కనుక మీరు కూడా భిక్షకి రండి అని కోరింది. సరే విషయం తెలిసిపోయింది. అప్పుడు ఇంకా కొన్ని సందేహాలు, స్వామి నేను పరాజితుణ్ణి అయిపోయినాను కానీ నేను కూడా ఒక వైదికమైనటువంటి దర్శనాన్ని అనుసరించే మీతో ఇంతకాలం మాట్లాడాను, మరి జైమిని మహర్షి 2700 సూత్రాలని రచించారు, మరి నేను దానికి ఎక్కడా విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడలేదు, మరి అయితే ఇదంతా అప్రమాణమా అని అడిగాడు. నాయన అప్రమాణమేం కాదు, జైమిని మహర్షి వ్రాసిన పూర్వభాగం అంతా చిత్తశుద్ధి కలగటానికి పూర్వం చెయ్యవలసినటువంటి కర్మకాండను గూర్చి వ్రాసినటువంటిది. అంటే రేపు రోజున ఇప్పుడే ముందర ఒక్కసారి మనవి చేస్తున్నాను అందరికీ, రేపు అపూర్వమైనటువంటి భగవత్పాదుల వారి యొక్క జన్మదినోత్సవం, ఇక్కడ ఏకాదశి ఉత్సవాదులన్నీ అయిన తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది, జరిగిన తర్వాత ఈ సంవత్సరం ఒక చిన్న కార్యక్రమం కూడా చేసుకుందామని హరిప్రసాద్ గారిని అభ్యర్థించాను, వారు కూడా అంగీకరించారు. శాస్త్రము అద్వైత వేదాంత శాస్త్రము అని చెప్పబడేటువంటి సూత్ర భాష్యం ఏదైతే ఉన్నదో దానిలో ఒక అధికరణాన్ని భగవత్పాదుల వారి యొక్క భాష్యాన్ని అక్కడ ఒక అరగంటకి మించకుండా ప్రవచనం చేయటం అనేది రేపు పొద్దున అక్కడనే స్వామివారి సన్నిధిలో జరుగుతుంది. ఎవరైనా ముముక్షువులు విందామని అనుకున్న వాళ్ళు రావాల్సిందిగా సవినయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. జైమిని మహర్షి పూర్వభాగాన్ని సాధన చతుష్టయ సంపత్తి కలగటానికి సాధనాలు ఇవి, అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది మొదటి సూత్రం అద్వైత వేదాంతానికి. బ్రహ్మ విచారము చేయమన్నాడు. అథా తర్వాత, ఏం తర్వాత, సంధ్యాంతరం చేసిన తర్వాతనా, వేదాధ్యయనం చేసిన తర్వాతనా, వేదార్థ జ్ఞానాన్ని పొందిన తర్వాతనా, దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలి, ఇవన్నీ కాదు. సాధన చతుష్టయ సంపత్తి అనంతరం అని ఇక్కడ వ్యాఖ్యానం రాశారు భగవత్పాదుల వారు. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేక, ఇహామిత్రార్థ ఫలభోగ విరాగ, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ 4 సాధన చతుష్టయం అంటారు. ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడే బ్రహ్మ విచారం చేయాలి. నిత్యానిత్య వస్తు వివేకం ఏమిటంటే ఏది నిత్యము ఏది అనిత్యము, బ్రహ్మ పదార్థం ఒక్కటే నిత్యము తక్కినవన్నీ అనిత్యములు, కనుక నిత్యానిత్య వస్తు వివేకం ఒకటి ముందర కావాలి, అప్పుడే ఇటు విరక్తి అటు రక్తి కలుగుతుంది బ్రహ్మ విచారం చేయడానికి. తర్వాత ఇహామిత్రార్థ ఫలభోగ విరాగం కూడా ఒకటి కలగాలి. అంటే ఇహలోకంలో ఉండేటువంటి సుఖముల మీద, పరలోకంలో ఉండేటువంటి సుఖముల మీద వైరాగ్యం కలగాలి. ఎట్లా కలుగుతుంది? సుఖాల మీద ఎవరికైనా వైరాగ్యం కలుగుతుందండి? కలగదు. కానీ కలుగుతుంది. దానికి ఒక శృతి ఉన్నది, తద్యథేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతే. ఎలా అయితే ఇహలోకంలో ఉండేటువంటి కృష్యాదుల వల్ల వచ్చినటువంటి ధాన్యాదులు కొంతకాలానికి ఖర్చు అయిపోతాయో, అలానే ఇక్కడ చేసుకున్నటువంటి యజ్ఞయాగాది క్రతువుల వల్ల వచ్చినటువంటి సుకృత ఫలము కూడా కొంతకాలానికి అయిపోతుంది. వచ్చిందల్లా అయిపోతుంది కదా, సహజమే కదా అది. కనుక ఈ అయిపోయేటువంటి సుఖాలు తాత్కాలికములు, ఆ సుఖానంతరము వచ్చేటువంటి దుఃఖము చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఏసీలో ఇక్కడ కూర్చున్నాం, బయటికి పోయేటప్పటికీ కొంచెం శ్రమగానే ఉంటుంది, అక్కడ కొంత వేడి కలుగుతుంది అప్పుడు. అలా ఇంకా అధోగతికి కూడా పోవచ్చు. క్షీణేపుణ్యం మత్స్యలోకం విషంతి అంటే ఇంకా వీడికి ఏదైనా పాప సంచితం ఎక్కువగా ఉన్నట్లయితే వీడు ఇంకా అనేకములైనటువంటి జన్మల్ని వీడు పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక తిరిగి జరామరణ ప్రవాహంలో నేను పడకుండా ఉండేటువంటి ఉపాయము ఆ తత్వజ్ఞానము, ఆ మోక్షాన్ని నేను పొందాలి అనేటువంటి ఆరాటం కలుగుతుంది దానివల్ల. ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం అయితే ఈ రెండు ఉండగానే తారదు. శమాది షట్క సంపత్తి ఏమిటి ఈ షట్కము? ఈ ఏడు ఆరు ఉండాలట. శాంతోదాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యవాత్మానం పశ్యేద్. బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. అంతరింద్రియ నిగ్రహం శాంతి అంటే, దాంత అంటే బహిరింద్రియ నిగ్రహం, ఉపరత అంటే సమస్త విషయముల ఎందు ఉపేక్షాభావం, స్థితిక్షు కాస్త వేడిని తట్టుకోలేకపోవడం, ఔష్ణ్యాన్ని చలిని తట్టుకోలేకపోవడం, ఇట్లాంటి లక్షణాలని క్రమశః శరీరానికి సంబంధించినవి ఈ బాధలు. దీనికంటే అతిరిక్తుణ్ణి కదా నేననేటువంటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉన్నప్పుడు దీని మీద కొంత ఉపేక్ష కలుగుతుంది. తితిక్షు సమాహిత ఏకాగ్రత ఉండాలి ఏ విషయాన్నైనా ధ్యానించేటప్పుడు. బయట ఇంకా ఏదీ కనిపించకూడదు. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్తా. ద్రోణాచార్యుల వారి శిష్యులందరినీ పరీక్షిస్తూ ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షిని కట్టి, ఆ పక్షి కనిపిస్తున్నదా, బాణం వేయాలి మీరు, కనిపిస్తున్నదండి, పక్కన కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆ కనిపిస్తున్నాయి, పక్కకి రమ్మనేవాట. అర్జునుడిని అడిగాడు, ఆ పక్షి కనిపిస్తున్నదా, దాన్ని కొట్టాలి నీవు, కనిపిస్తున్నది, పక్కన కొమ్మలు కనిపిస్తున్నాయా, లేదండి. అంటే ఆ పక్షిని విడిచి మరొక విషయాన్ని చూడటల్లా. అలా నివాత దీపవచ్చిత్తం సమాధిరభిధీయతే వేదాంత పంచదశలో చెప్పబడి ఉంది. అంటే ఇది వరకు గాజుబుడ్లతో ఉన్నటువంటి దీపాలు ఉండేవి, గాజుబుడ్డి తీసివేసినప్పుడు ఆ దీపం కదలకుండా ఉండాలి అంటే ఎట్లా అయితే గాలి లేని పరిస్థితి ఉంటుందో అట్లానే ఏ విషయములను, ఏ విషయములకు చెలించనటువంటి మనస్సుని మనం తయారు చేసుకోవాలి. ఒకే విషయాన్ని, ఈశ్వరుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆ మూర్తిని మాత్రమే ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు దానిని పరాకాష్ఠకు పోయినప్పుడు సమాధి అంటున్నాం. వీటికి తోడు శ్రద్ధ, ఇవి మొత్తం ఉండాలి. ఇవి సమాధి షట్క సంపత్తి. వీటితో పాటు ముముక్షుత్వం, మోక్షేచ్ఛ, నేను తరించాలి. తిరిగి ఎంతకాలం ఇట్లా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే చేయనం, జనమరణ ప్రవాహం అంతా ఇట్లా వస్తూనే ఉండాలా, ఎందుకు ఇట్లా అనేటువంటి ఆర్తి ఒకటి కలగాలి. ఈ నాలుగు ఉన్నవాడు బ్రహ్మ విచారం చేయవచ్చును అని చెప్పబడ్డది. కనుక జైమిని చెప్పింది ఏమీ తప్పు కాదు. నీకు ముందర ఆ గోల్ చూపిస్తే దీని మీద ప్రవర్తించవు. కనుక నీకు కర్మే చేయి, కర్మ చేసినందువల్ల సుకృతాన్ని పొందు. నీకు చిత్తశుద్ధి కావాలి అని అనుకున్నావా, తత్సదు పరబ్రహ్మార్పణ వస్తువు అను, దానివల్ల చిత్తము పరిశుద్ధమై సమాధి షట్క సంపత్తి కూడా కలిగి నిత్యానిత్య వస్తువేకము హేమత్రార్థ ఫలభోగ విరాగం కూడా కలిగి చిట్ట చివరికి నువ్వు ముట్టుడు కావడానికి వీలుంటుంది అనేటువంటి అభిప్రాయంతోనే ఆయన రాశారు, కానీ ఇంకో అభిప్రాయం కాదు అని చెప్పి, నీకేదైనా సందేహం వస్తే మీ గురువులే కదా, వారిని ధ్యానించు, పిలిపించుకోమన్నారు. ఈయన ధ్యానించాడు, ఆయన వచ్చారు చెప్పి చెప్పి, ఆయన ఎవరనుకుంటున్నావు, సాక్షాత్ పరమశివుడు, ఆయన పొరపాటు చెప్తారా. అంతేకాదు ఇంకోటి కూడా నువ్వు ఆలోచించు, నేను వ్యాస శిష్యుణ్ణే కదా, వ్యాస శిష్యుణ్ణైనటువంటి నేను గురువుగారికి విరుద్ధంగా ఒక్క సూత్రాన్నైనా వ్రాస్తానా, వ్రాయను. కనుక శంకరులు ఏదైతే చెప్పారో అది యథార్థమైనటువంటి విషయము, దాంట్లో నీవేమీ సందేహించవద్దు అని చెప్పారు. ఆయన పాదాక్రాంతుడైపోయినాడు. ఇక తన సన్యాసం స్వీకరించడానికి సంసిద్ధుడైతూ ఉన్నాడు. ఇంతలో ఉభయ భారతి వైపు చూశారు స్వామివారు. విషయం గ్రహించింది ఆవిడ, తనతో కూడా వాదం చేయాలి అని స్వామివారికి హృద్గతము అని అర్థమైంది ఆవిడకి. అక్కడి నుంచి, స్వామి మీరు జయించాను అని అనుకుంటున్నారు, ఈ జయించడం సగం వరకే జరిగింది, నేను అర్ధాంగిని, మరి నన్ను కూడా జయిస్తే కానీ సంపూర్ణమైనటువంటి జయం కలగదు మీకు. అమ్మా బాగానే ఉంది కానీ స్త్రీలతో నేను యతిని ఎట్లా మాట్లాడేది, జయాపజయాలనేవి పురుషులు మాట్లాడుకోవటంలోనే, అదేమిటి ఎట్లా అంటారు? మరి యాజ్ఞవల్క్యతో మరి గార్గి మాట్లాడింది కదా, అట్లానే సులభ జనక మహారాజుతో మాట్లాడింది కదా, ఇవన్నీ శృతి ప్రసిద్ధాలైనటువంటి విషయం కదా, నాతో మీరు మాట్లాడటానికి ఎందుకు సందేహిస్తున్నారు? సరే అట్లానే అన్నారు. ఇక ఆ శాస్త్రార్థం చాలా అత్యద్భుతంగా ఈ మండన మిశ్ర శాస్త్రార్థం కంటే ఎన్నో రెట్లు పెచ్చుగా రాత్రింబ వాళ్ళు ఎప్పుడు తీరితే అప్పుడల్లా కూర్చొని శాస్త్రార్థం చేస్తూ వచ్చారు. 17 రోజులు గడిచిందిట ఆ శాస్త్రార్థం. మండన మిశ్ర శాస్త్రార్థం 7 రోజులు గడిస్తే ఉభయ భారతితో జరిగినటువంటి శాస్త్రార్థం 17 రోజులు గడిచిందిట. ఆ శాస్త్రార్థం అయినటువంటి సమయంలో ఇక ఇతడు ఎందులోనూ జయింపబడేటట్లేడు, ఇతడు వివాహితుడు కాడు, చిన్నప్పుడే బ్రహ్మచర్యాశ్రమానికి సన్యసించాడు కనుక ఇతడిని అడగకూడని విషయాలను అడుగుదాము, ఇతడు సమాధానం చెప్పలేడు, చెప్తే ఆశ్రమ భంగం, చెప్పకపోతే అసర్వజ్ఞత్వం, ఈ రెండు క్రిటికల్ పొజిషన్లో పెడదామని అనుకున్నది ఆవిడ. అక్కడి నుంచి కామశాస్త్రంలో కొన్ని ప్రశ్నలు వేసింది. శుక్లపక్షంలో ఏ రోజున ఎక్కడ కళాస్థానాలు ఉంటాయి, పురుషులకు ఎట్లా ఉంటాయి, స్త్రీలకు ఎట్లా ఉంటాయి చెప్పమని అడిగింది. అని ఒకటి, సర్వజ్ఞుడు భగవానుడు కనుక ఆయనకి తెలియని విషయం కాకపోయినా నీకు ఎట్లా తెలుసు అని ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేడు కదా. తను ఒక మాణ ఒక సన్యాసి, అమ్మా ఒక నెల సమయం ఇవ్వు, నేను తెలుసుకొని నీకు చెప్తాను, నేను పుట్టిన దగ్గర నుంచి బ్రహ్మచారిని సన్యాసినే కనుక నాకు ఆ విషయాలు తెలుసుకోవలసి ఉన్నవి, నాకు తెలియదు అని ఆయనలే తెలుసుకోవలసి ఉన్నది కనుక నేను తెలుసుకుంటా అన్నారు. సరేలేమ్మన్నది ఆవిడ. శిష్య సమేతంగా వెళ్ళారు. అమరుకుడు అని ఒక మహారాజు, ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు, మంచి వయస్సులో ఉన్నాడు ఆయన. అయినప్పటికన్నీ సహజ మరణమే సంభవించింది ఆయనకి, వేటకొచ్చాడు, భార్యలతో సహా వచ్చాడు విలాసంగా, అక్కడ మరణించాడు. అదే సమయంలో భగవత్పాదుల వారు ఆ శరీరాన్ని చూచి హస్తామలక పద్మపాదాదులందరికీ చెప్పి ఈ శరీరాన్ని ఒక గుహలో అట్టేబెట్టి ఒక 4 రోజుల్లో నేను వచ్చేస్తాను అని చెప్పి ఆ శరీరంలో ప్రవేశించారు. తిరిగి బతికాడు, ఏదో తాత్కాలికంగా స్పృహ పోయింది అని అనుకున్నారు వాళ్ళు, ఎంతో ఘనంగా తీసుకొని వెళ్ళారు అక్కడికి. అక్కడి నుంచి స్వామివారు అక్కడనే నివసిస్తూ ఉన్నారు. ఇక చెప్పిన గడువు కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా ఆదుర్దా పడుతూ స్వామివారిని బలాని చోట అమరక మహారాజు యొక్క శరీరంలో ప్రవేశించారని చెప్పారు కదా, రాజాస్థానానికి వచ్చారు. వచ్చేటప్పటికి ఈ అంతఃపుర స్త్రీలందరూ చుట్టూరుతూ ఉన్నారు. అక్కడికి వీళ్ళు యతివేషాలు వేసుకుని ఎట్లా పోయేటట్టు పోవటానికి వీల్లేదు. అప్పుడు వీళ్ళు ఒక గాయకులుగా అక్కడికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ముందర ఒక తుమ్మిదగా ముందర వర్ణం చేస్తూ తత్వమసి తత్వం తత్వమసి తత్వం తత్వమసి తత్వం అని 7-8 శ్లోకాలు ఆ తత్వమసి అనేటువంటి మాట మీద ఒక్కసారి ప్రబోధన చేశారు భగవత్పాదుల వారికి. చాలా సంతోషించారు స్వామివారు. మళ్ళీ ఆ శరీరాన్ని చాలించేశారు, ఈ శరీరంలో ప్రవేశించారు. ఈ లోపల ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే భగవత్పాదుల వారు ఆ శరీరంలో ప్రవేశించారో అక్కడ చాలా సుభిక్షంగా రాజ్యం అంతా ఉండటం ప్రారంభించింది. ఆయన యొక్క నిర్ణయములు కానీ ఇతర పండితులతో అతఃపూర్వం మాట్లాడే మాటకి ఇప్పుడు మాట్లాడే మాటలకు కానీ తేడా కానీ చాలా అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. ఈ మంత్రులందరూ చాలా విస్మయాన్ని చెందుతున్నారు. వీళ్ళందరూ ఏకాంతంగా కూర్చొని, ఎవరో మహాయోగి ఇందులో ప్రవేశించాడు, ఇతడు ఇక్కడనే ఉంటే మన రాజ్యం అనేది చాలా లాభాన్ని పొందుతుంది, కనుక ఎక్కడైనా శరీరాన్ని వదిలిపెట్టబడినటువంటి ఉత్త కళేవరం కనిపిస్తే దానిని దహనం చేయమని కొంతమందిని ఆజ్ఞాపించారు. వాళ్ళందరూ వెళ్ళి వెతికి పట్టుకున్నారు ఈ శరీరాన్ని, భగవత్పాదుల వారి శరీరాన్ని. దాన్ని వీళ్ళు శిష్యులు ఏముంది, శిష్యులు ఏం అడ్డగించగలరు, పోలీసులు వచ్చినప్పుడు మనం సామాన్య జనం ఏం చేయలేం కదా. అలా రాజభటుల్ని వీళ్ళు ప్రతిఘటించలేకపోయినారు, దుఃఖిస్తున్నారు. వాళ్ళు నిప్పు పెట్టారు, కొంచెం కాలటం ప్రారంభించింది. ఆ సమయంలో స్వామివారు ఆ శరీరంలో మళ్ళీ ప్రవేశించి సర్వరక్షకుడు అయినటువంటి ఆ నృసింహమూర్తిని కరావలంబన స్తోత్రంతో అధ్యద్భుతమైనటువంటి 12-13 శ్లోకాలు ఉన్నాయి. మమదేహి కరావలంబం శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి అనేటువంటి ఇత్యాదిగా ఉండేటువంటి శ్లోకాలన్నీ అప్పుడు స్వామివారు పఠిస్తే ఆ నృసింహానుగ్రహం వల్ల వారి శరీరం మళ్ళీ అక్షతంగా తయారైపోయింది. అక్కడి నుంచి సరస్వతీదేవి దగ్గరికి వియద్గమనంతో అక్కడికి వచ్చేశారు. వచ్చేటప్పటికీ అది ఔచిత్యం అనేది మళ్ళీ ఆయనతో సమాధానం చెప్పించుకోలే అమ్మవారు. మీరు నాకు తెలుసు, అయితే మీరు సమస్తము తెలిసిన వారే అయినప్పటికీ ఆశ్రమధర్మాన్ని అనుసరించి తెలియనట్లుగా నాకు మీరు సమాధానం చెప్పలేదు. అయితే నాకు బాల్యంలో ఒక మహాత్ముడు మా తల్లిగారు అడిగింది, ఈమెకి ఎంతమంది సంతానం కలుగుతారు, ఈయన భర్త ఎట్లాంటి వాడైతాడు, ఈమె ఎంతకాలం జీవిస్తుంది అట్లా ఇట్లా అని అడిగితే, ఈవిడ ఒక అవతార స్వరూపిణిగా మీరు భావించండి, ఈయన చాలా పండితుడు చేపడతాడు ఏమని, తర్వాత సాక్షాత్ పరమశివుడే వాదించడానికి వస్తాడు, అప్పుడు ఈవిడ మాధ్యస్థ్యాన్ని పొందుతుంది, తరువాత ఈవిడ ఈ శరీరాన్ని వదిలిపెట్టి తన స్వస్థానానికి వెళ్ళిపోతుందని చెప్పింది. దుర్వాసుని యొక్క శాపం వల్ల నేను ఇక్కడ ఇంతకాలం ఉండటం జరిగింది. అదికాక నా భర్త సన్యాసాశ్రమాన్ని తీసుకుంటే ఇక్కడ నేను కొంత భాగం సుమంగళీత్వాన్ని పోగొట్టుకోవటం జరుగుతుంది, అది నాకు ఇష్టం లేదు, కనుక నేను వెళ్ళిపోతున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వమని అడిగి ఆవిడ బయలుదేరింది. సంభ్రమంగా బయలుదేరితే వనదుర్గా మంత్రంతో బంధించారు స్వామివారు అమ్మవారిని. అమ్మా, నీవు నేను భవిష్యత్తులో స్థాపింపబోయే పీఠాలలో అన్ని చోట్లలో సన్నిహితంగాను ఉండాలి, ముఖ్యంగా శృంగేరిలో నీవు సన్నిహితంగా ఉండాలి, కనుక ఇప్పుడు నీవు అక్కడికి సత్యలోకానికి వెళ్ళవద్దు అని కోరారు. అయినప్పటికీ ఆవిడ అక్కడికి వెళ్ళింది, ఇంకా మండనుడు ఇక్కడనే ఉన్నాడు కనుక సంపూర్ణమైనటువంటి రూపం అక్కడ ఆవిడకి సాక్షాత్కరించలే. సరే, ఆవిడ ఎప్పుడైతే కనిపించకుండా వెళ్ళిందో ఆవిడ యొక్క అనుమతి వచ్చినట్లే భావించినటువంటి స్వామివారు మండనమిశ్రునకు తత్వోపదేశం చేసి నాలుగు మహావాక్యాలను ఉపదేశించి ప్రధాన శిష్యులుగా స్వీకరించి సురేశ్వరుడు అనేటువంటి నామకరణం చేశారు. అక్కడి నుంచి బయలుదేరి విజయము అంటే దేశంలో ఉండేటువంటి అన్ని, ఇప్పుడు పూర్వమీమాంసా దర్శనంలో ప్రధానమైనటువంటి పండితుడిని జయించడం జరిగింది, అలానే అనేక క్షేత్రాల్లో అనేక మంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరినీ జయించవలసినటువంటి అవసరము, తర్వాత వీళ్ళందరినీ కూడా అన్ని చోట్లలో ప్రతిష్టాపన చేయవలసినటువంటి అవసరము ఉన్నది కనుక ఆ ప్రయత్నం చేస్తూ వచ్చారు స్వామివారు. అతిబాల్య ఏవ కృత సన్యసన నిజమైపరైర విరుద్ధ్రశ్చ సద మదనాగమేష్కృత. ఇది మనం చెప్పుకున్నాంగా, జానామి త్వాన్ దేవి దేవస్య ధాతు భార్యామిష్టామష్టమూర్తే సగర్భ్యాం వాచామాద్యాన్ దేవతాం విశ్వగుప్త్యై చిన్మాత్రామప్యాత్త లక్ష్మ్యాది రూపాం. తల్లి, నీవు ఎవరో నాకు పూర్తిగా తెలుసు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క అర్ధభాగానివి నీవు, అష్టమూర్తే సగర్భ్యాం, అష్టమూర్తి అంటే పరమశివుడు, ఆయనకి సోదరివి నీవు, వాచామాద్యాం వాక్కుకే ఆద్యురాలవు నీవు, విశ్వగుప్త్యై చిన్మాత్రామప్యాత్త లక్ష్మ్యాది రూపాం, చితిరూపేణయా కృత్స్నమే తద్వ్యాప్త స్థిత జగత్ నమస్తస్యై 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 నమో నమః. సప్తశతిలో మనకి ఐదవ అధ్యాయంలో చిట్ట చివరికి వచ్చేటువంటి శ్లోకం ఇది, మధ్యలో అధ్యాయం మధ్యలోనే ఉన్న ఆ రకమైనటువంటి స్థితిలో చివరి మాటది. చిత్స్వరూపంగా అందరిలో దాగి ఉన్న తల్లి అని ఆ మాటే ఇక్కడ కూడా భగవత్పాదుల వారు స్తుతిస్తూ ఉన్నారు. అయిన తర్వాత సన్యాసాన్ని విధి విధానంగా ఈయనకి ఇచ్చిన తర్వాత గురు శిష్య సంబంధాన్ని గురించి కూడా కొద్దిగా సురేశ్వరాచార్యుల వారికి భగవత్పాదుల వారు ఉపదేశించారు. గురుపదిష్ట నిజదేవత చేత్ కుప్యేత్ తదా పాలయిత గురు స్యాత్, రుష్టే గురౌ పాలయిత న కశ్చిత్ గురౌ న తస్మాజ్జనయేత కోపం. ఆయన వరసాక నారాయణ పద్మభూమి అన్న దగ్గర నుంచి మన గురు పరంపర ఇలా ఉంది, ఎప్పుడు కూడా గురువులకి కోపం అనేది రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా భగవంతుడికి కోపం వస్తే దానిని తగ్గించడానికి గురువుగారి యొక్క అనుగ్రహం మనకు అవసరమవుతుంది. మరి గురువుగారికే అనుగ్రహం చెడితే ఎవరిని ఆశ్రయించి మనం తరించడానికి ప్రయత్నిస్తాం అని అన్నారు. ఈ ప్రకారంగా మండనమిశ్రుడికి, అదే సురేశ్వరాచార్యుల వారికి భగవత్పాదుల వారు చెప్పారు. అయితే ఈ మాట భగవత్పాదుల వారు సొంతంగానే చెప్పారా అంటే కాదు, బ్రహ్మవైవర్త పురాణంలో ఈ మాట ఉన్నది, శివే రుష్టే గురుస్త్రాత గురవృష్టే నకశ్చన అని. పరమశివుడు ఎప్పుడైనా ఆగ్రహాన్ని చెందితే గురువు రక్షిస్తాడు, గురువుగారే ఎప్పుడైనా ఆగ్రహిస్తే రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆ ప్రకారంగా చెప్పిన తర్వాత శ్రీశైలానికి బయలుదేరి వచ్చేశారు స్వామివారు. మధ్యలో ఒకటి రెండు క్షేత్రాలని దర్శించి శ్రీశైలానికి వచ్చి అక్కడ కొంతకాలం నివసిస్తూ వచ్చారు. కలికల్మషభంగాయాం శోద్రేరారాచలతరంగాయాం అధరీకృతతుంగాయాం సస్రం పాతాళగామి గంగాయాం. కలికల్మషాలన్నీ పోగొట్టుకుండేటువంటిది, మంచి చక్కటి తరంగాలతో కూడుకున్నటువంటిది, తుంగకంట గొప్పదైనటువంటిది, అట్లాంటి కృష్ణానదిలో పాతాళ గంగలో స్నానం చేశారట స్వామివారు. అక్కడనే తపస్సు చేసుకుంటూ కొంతకాలం ఉన్నారు. రోజు అక్కడ భాష్య ప్రవచనం చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అవాళ్ళ భాష్య ప్రవచనం అయిపోయింది. స్వామివారు ఏకాంతంగా కూర్చున్న సమయంలో ఉగ్రభైరవుడు అనేటువంటి ఒక మహాకాపాలికుడు స్వామివారి దగ్గరకు వచ్చి నక్క వినయాలు పడుతూ వాడు నమస్కారం చేసి, స్వామి నాకు తమరి వల్ల ఒక ప్రయోజనం ఉన్నది, నేను భైరవుని యొక్క భక్తుణ్ణి, ఆ భైరవుని ఇంతకాలం అర్చిస్తూ ఉన్నాను, అయితే నాకు సిద్ధుల్ని కలిగించడానికి భైరవుడు రెండు మార్గాలు చెప్పాడు, మహారాజు యొక్క శిరస్సుని నాకు బలివ్వాలి, లేకపోతే సర్వజ్ఞుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క శిరస్సుని బలివ్వాలి అని చెప్పాడు. మహారాజు యొక్క శిరస్సుని నేను తీసుకురాలేను, మీరు భాష్య ప్రవచనం చేస్తూ ఉంటే విన్నాను నేను, మరి ఈ శరీరం మీద మీకేమీ తాదాత్మ్యం లేదు, ఈ శరీరం ఉన్నా పోయినా మీకేమీ లెక్కలేదు కదా, అలాంటప్పుడు నాలాంటి దీనుడి కొరకు మీ శరీరాన్ని త్యజించడం అనేది వెనక మరి దధీచి మహర్షి కానీ ఇంకా ఇతరులు కానీ వాళ్ళందరూ కూడా తమ శరీరాల్ని కూడా వదిలిపెట్టి ఇతరుల కొరకు ఇది చేశారు కదా, అలాంటి సత్కీర్తి మీకు ఆచంత తారాకం వస్తుంది, కనుక నాకు భైరవునకు మిమ్మల్ని బలి ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు కల్పించాలి అని విస్పష్టంగా అడిగాడు. స్వామివారు కరుణార్థహృదయులు, ఆయన ఎవరూ భోళాశంకరుడేగా, ఆయన బాగానే ఉంది, కానీ నువ్వు ఇట్లా వచ్చి అడిగిన విషయం నా శిష్యులకు ఎవరికన్నా తెలిస్తే నిన్ను బతకనివ్వరు, కనుక నీవు ఏకాంతంగా రేపటి రోజున రా, అప్పుడు ఎవరు లేకుండా వాళ్ళందరూ స్నానాదులు చేస్తూ ఉంటారు, ఆ సమయంలో నేను ఏకాంతంగా కూర్చొని ఉంటాను, అప్పుడు నీ పని నువ్వు చేసుకో, నువ్వు అన్నట్లుగా ఈ శరీరం అనేది ఎప్పుడైనా పడిపోయేది, దీని కొరకు ఎదటి వాడికి కొంత ప్రయోజనం కలుగుతుంది అని అంటే నేనేమీ కాదన్ను, నువ్వు అట్లానే చేసుకుని వాళ్ళనిమ్మని అనుగ్రహించారు. సరే, వాడు చాలా సంతోషంగా వెళ్ళిపోయినాడు. ఇది ఈ శిష్యులకు ఎవరికీ తెలియదు. మొన్నాడు కూడా భాష్య ప్రవచనం అయిన తర్వాత వాళ్ళు స్నానాదులు చేస్తూ ఉన్నారు. పద్మపాదుడు ముందరనే స్నానం చేసి అనుష్ఠానానికి కూర్చున్నాడు. స్వామివారు సంసిద్ధులై కూర్చున్నారు ఆ మోకాళ్ళ మీద, ఆ సిద్ధాసనంలో కూర్చొని ఆ చేతులు వెల్లికలా పెట్టి నాసాగ్రమైన దృష్టిని పెట్టి నిమీలితాక్షులై, అంటే ఆ చూపు పూర్తిగా కనిపించడం లేదు, కన్ను తెరిచినట్లుగా కన్ను మూసినట్లుగా కూడా కాకుండా అలా వాడు తన శిరస్సుని తీసుకోవడానికి వీలైనటువంటి పొజిషన్లో కూర్చొని ఉన్నారు స్వామివారు. వాడు మహాసంతోషంతో వచ్చాడు గండగొడ్డలు తీసుకొని ఇక నరకటానికి ఉద్యక్తుడు అవుతూ ఉండగా ఎవరో వీపున తట్టి లేపినట్టుగా మహామంత్రవేత్త పద్మపాదాచార్యుల వారు, ఆయనకి ఈ రూపము ఈ కాపాలికుడు స్వామివారిని సంహరించబోతూ ఉన్నాడు అనేటువంటిది సాక్షాత్కరించింది ఆ ధ్యానం చేస్తుంటే. మా గురువుగారిని సంహరిస్తున్నావా అని ఆయన వెంటనే మహోగ్ర రూపాన్ని ధరించాడట. ఎట్లా ధరించాడు, ఆయన ధరించడం కాదు, నృసింహస్వామి ఆయన ఎందు ఆవాహించాడు. అమాంతం వచ్చాడు ఆ నృసింహస్వామి వచ్చి వీణ్ణి అమాంతం, అప్పుడు హిరణ్యకశిపుడిని ఎట్లా అయితే గోళ్లతో చీల్చి బద్దలు చేసి అవతల పారేశాడు, అట్లానే ఈ కాపాలికుణ్ణి చీల్చి అవతల పారేశాడు. ఇంత జరుగుతూ ఉన్నా భగవత్పాదుల వారికి ఏమీ తెలియదు. అవతల పారేసిన తర్వాత హిరణ్యకశిపు సంహారానంతరము ఎట్లా అయితే అట్టహాసం చేశాడో నృసింహస్వామి, అదే నృసింహస్వామి కనుక ఇక్కడ పెద్దగా అట్టహాసం చేయటం ప్రారంభించాడట. దానికి తక్కిన శిష్యులందరూ అక్కడికి వచ్చారు. ఇక్కడ పద్మపాదుడు నిలబడి ఉన్నాడు, నృసింహస్వామి విడిగా అక్కడ నిలబడే ఉన్నాడు. వీళ్ళందరికీ పద్మపాదుల్లో ఇంతటి మంత్రశక్తి ఉన్నదని తెలియదు. అక్కడి నుంచి సహాధ్యాయులు అడుగుతూ ఉన్నారు. అప్పటికి భగవత్పాదుల వారు కళ్ళు తెరిచారు. ఈ నృసింహస్వామి యొక్క అట్టహాసాన్ని విని వారు శరీరము వెళ్ళిపోతుంది. శరీరం నేను కాదు కదా, దీనికి అధిష్టాతం నేను, పరమాత్మకి నాకు అభేదం లేదు కనుక సమాధి స్థితిలో కూర్చొని ఉన్నారు. శరీరం ఏమైనా వారికి తెలిసే స్థితిలో లేదు. అది నృసింహస్వామి యొక్క అట్టహాసం వల్ల వారు కూడా వచ్చారు. ఈ శిష్యులు అడిగారు, ఎట్లా నీకు నృసింహస్వామి ఎట్లా వశుడైనాడు అని. నేను అహోబిల మఠం దగ్గర చాలా కాలం నేను స్వామిని గురించి తపస్సు చేశాను. చిన్నతనంలో ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే అక్కడ వనచరుడు ఒకడు వచ్చేవాడు రోజు నా దగ్గరికి. ఎందుకని, ఎవరిని ఉద్దేశించి, నీకు ఎవరు కావాలయ్యా, ఎందుకు ఇంతకాలం కూర్చొని ఇక్కడ తపస్సు చేస్తున్నావని నన్ను మాటిమాటికి అడుగుతూ ఉండేవాడు. వీడేదో తెలియనివాడు, వీడితో మనకేమిటి అని నేను చాలా కాలం ఉపేక్షించాను. కానీ మరీ వాడు విసిగిస్తే ఒకరోజు చెప్పాను, మరే ఏం లేదురా, వీడు వదిలిపోతాడని ఆయన చెప్పిన మాట. కింద భాగం అంతా మనిషిలాగా ఉంటాడు, అక్కడి నుంచి మధ్య భాగాన్ని నుంచి పైన సింహం ఆకారంగా ఉంటుంది. అట్లాంటి మనిషి కొరకు నేను తపస్సు చేస్తున్నా, నీకెక్కడన్నా కనుక కనిపిస్తే నా దగ్గర తీసుకొస్తావు అన్నట్ట. అనేటువంటి సరేలేమన్నాడు, వాడు వెళ్ళిపోయినాడు. సరే వీడు పీడ వదిలిందని మళ్ళీ ఈయన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇంతలో ఒక 5 నిమిషాల్లో లతలతో కట్టి నృసింహస్వామిని తీసుకొచ్చి ఈయన ముందర పెట్టాట ఆ వనచరుడు. ఆశ్చర్యము, విస్మయము, ఇంకా ఏం చెప్పడానికి వీల్లేదు. అట్లాంటి అభిప్రాయాలన్నీ కలిగినాయి నాకు. స్వామిని స్తుతిస్తూ నమస్కరిస్తూ, స్వామి ఇట్లాంటి వాడికి నువ్వు ఇంత సులభంగా ఎట్లా ప్రత్యక్షమైనావయ్యా, ఇట్లా వశుడివి కావటం ఏంటి, వాడు లతలతో కట్టి తీసుకొస్తుంటే నువ్వు వాడికి వశుడివై రావటమే కానీ అని అంటే, నాయన చాలామంది నన్ను దేవతలు ఇతరులు అందరూ కూడా ధ్యానిస్తూ ఉన్నమాట నిజమే, కానీ వీడు ఎంత శ్రద్ధగా నన్ను నిరంతరము ధ్యానించాడో అట్లా వాళ్ళు ఎవరూ ధ్యానించలేదు, అందువల్ల భక్తవశ్యుణ్ణి కనుక నేను వీడికి వశుణ్ణైనానని చెప్పారు. చెప్పి అలానే నీకు అవసరమైనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాను అని నన్ను అనుగ్రహించారు. ఆ స్వామి వాళ్ళు వచ్చి మన గురువుల్ని రక్షించారు అని పద్మపాదుడు చెప్పాడు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ధ్యానం, తపస్సు, దాని యొక్క ఫలితం, దాని గురించి 2 మాటలు ఒకసారి చెప్పుకుందాం. అనేక మంది మహాత్ములు, రావణాది రాక్షసులు, హిరణ్యకశిపాది రాక్షసులు, 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. కొంతమందికి భగవత్పాదులు దర్శనం, పరమాత్మ దర్శనం ఇచ్చాడు, కొంతమందికి దర్శనం ఇవ్వకుండానే వరాలు ఇచ్చారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అతి తక్కువ కాలంలో పరమాత్మను దర్శించుకున్న ఏకైక వ్యక్తి ధ్రువుడు. సవితి తల్లి యొక్క మాటలను విని రోషపడినటువంటి ధ్రువుడు, ఆడు ఎంత మాట అన్నదంటే, మీ తండ్రి గారి ఒళ్ళో కూర్చోవాలి అంటే నా కడుపును నువ్వు పుట్టాలి, ఆ పుట్టడానికి కొంత తపస్సు చేసుకోమన్నది. ఆ మాట వినేటప్పుడు తల్లి దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. ఏం చేస్తావు, నాన్నగారికే నీ ఎందు అంతటి ఆదరణ లేదు కదా, అందుకోసం నువ్వు భగవానుణ్ణే స్మరించమన్నది. ఇతడు తపస్సుకు 5 సంవత్సరాల వయస్సులో వెళ్తున్నాడు. నారదుడు చూచాడు, ఏమిటి క్షత్రవర్చస్సు, ఇతడు తపస్సు కోసం వెళ్ళటం ఏమిటి అని తెలుసుకొని నారాయణాష్టాక్షరి ఉపదేశించాడు. యమునా నదీ తీరంలో బృందావనంలో అక్కడ కూర్చొని తపస్సు చేశాడు. ఆయన ఎలా చెప్పాడో అలా తపస్సు చేశాయండి. సంపూర్ణమైనటువంటి సగుణమూర్తిని, ధ్రువుని వలె ధ్యానించినటువంటి వాడు నభూతోన భవిష్యతి. దానికి ఒక్కటే గుర్తు, మొదటి రోజుల్లో 15 రోజులకు ఒకసారి ఏదో కొద్దిగా ఫలాహారం, తర్వాత అది మానేశాడు. చిట్ట చివరి 2 మాసాల్లో వాయుభక్షణ కూడా చేయకుండా కూర్చొని తపస్సు చేసుకున్నాడు. ఆ మూర్తి తప్ప మరొకటి ఏది మనసులోకి వచ్చేది కాదు. దీంతో 14 భవనాలు మండిపోయినాయి ఆవిరితో. అప్పుడు భగవాను, నేను వచ్చి వరం ఇస్తే కానీ అతడు మానళ్లే, నేను వెళ్తాను అని చెప్పి గరుడారూఢుడే వచ్చాడు స్వామి. ఎదురుగ్గా నిలబడ్డాడు. అక్కడ అసలు విషయం, ఎదురుగ్గా నిలబడ్డాడు కానీ ఈయన కళ్ళు తెరవడు. కళ్ళు తెరిస్తే కానీ ఆయన వరాలు ఇవ్వడానికి వీల్లేదు. లోపలనే భగవానుడు కనిపిస్తూ ఉంటే ఆయన కళ్ళు ఎందుకు తెరుస్తాడు, అట్లానే కూర్చున్నాడు. ఇంకా ఇలా కాదని అక్కడ భాగవతంలో అత్యద్భుతమైన శ్లోకం. ఆ లోపల ఉండేటువంటి మూర్తిని మాయం చేశాడు స్వామి, అంతర్ధానాన్ని పొందింపజేశాడు. ఏమిటి నాకు లోపల మూర్తి కనిపించడం లేదని కళ్ళు తెరిచాడు. ఇంతకాలము ఏ మూర్తిని ఏ రూపంలో తన మనస్సులో ధ్యానిస్తూ వచ్చాడో అదే మూర్తి ఎదురుగ్గా స్ఫురించింది, కనిపించింది. అది ధ్యానం అంటే. ఈ 6 మాసాల బట్టి ఒకే ఒక్క మూర్తిని ధ్యానించడం అనేది ఆయనకి ధ్రువుడికి కుదిరింది. అలానే వనచరుడు వాడి యొక్క అదృష్టం, వాడికి కూడా కుదిరి ఉండవచ్చు. అందువల్లనే వనచరుడైనా వాడికి స్వామి సన్నిహితుడై లతలతో కట్టబడి పద్మపాదాచార్య వారి దగ్గరికి తీసుకురాబడ్డారు. అయితే ఆ ఆగ్రహం కొంతదాకా ఇట్లా సాక్షాత్ శివావతారుడైనటువంటి సన్యాసిని చంపడానికి వచ్చాడేవిడు ఇంత దుర్మార్గుడు అని ఆగ్రహంతో ఉన్నది ఆ మూర్తి, నరహరమూర్తి. ఇంకా ఆయన గర్జిస్తూ ఉన్నాడు. హిరణ్యకశిపు వధానంతరం కూడా అలానే గర్జిస్తూ ఉన్నాడు కొంతసేపు. అప్పుడు స్వామివారు అభీతిరైడిష్ట తదోపకంఠం స్థితోపి హర్షాశ్రుపినద్ధ కంఠ, కంఠం కూడా బాగా రాలేదుట. ఆ మూర్తిని ఒక్కసారిగా చూచేటప్పటికీ గాద్గద్యం వచ్చింది కంఠంలో, ఒళ్ళంతా పులకరిచ్చింది, కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. నరహరేహర కోపమనర్ధదంత వరి పుణ్యహతో భువి వర్తతే కురి కృపాం మయి దేవ సనాతనీం జగదిదం భయమేది భవద్రుష. స్వామి, నువ్వు ఈ రూపంలో ఉంటే జగత్తు మొత్తం కూడా భయపడుతుందయ్యా, అందువల్ల నీవు ఆ రూపాన్ని ఉపసంహరించుకోవాల్సింది. ఎందుకు నీ కోపం అక్కర్లేదు, నువ్వు సంహరించేశావు, అందువల్ల ఉపసంహరించు నీ తీవ్రతను. తవ వపుక్కిల సత్వముదాహృతం తవ హి కోపమనన్వపి నోచితం తరిహ శాంతిమవాప్నుహి శర్మణే హరగుణం హరిరాశ్రయసే కథం. ఇప్పుడు సమస్త లోకములను తనలోకి తీసుకోవాల్సినటువంటి వాడు హరుడు, పరమశివుడు. నీకు దేనికి, నువ్వు సృష్టి స్థితికి కారకుడు, కనుక నీవు ఈ కోపాన్ని నుంచి విరమించవలసిందని భగవత్పాదుల వారు ప్రార్థిస్తే ఆ ప్రార్థనానుసారముగా స్వామి అంతర్ధానాన్ని చెందాడు. ఇక్కడి నుంచి భగవత్పాదుల వారు అనేకములైనటువంటి తీర్థాలకి వెళుతూ మొట్టమొదట్లో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళటం ప్రారంభించారు. ఇంకా కాసేపు చెప్పుకుందామా, ఇవాళ ఒక విషయాన్ని కొంచెం కాసేపు చెప్పుకుందామనే ఉద్దేశంతో ఇప్పటికీ 11 అధ్యాయాలు అయినాయి. రేపు 12 అధ్యాయం దగ్గర నుంచి చివరి వరకు రేపు చెప్పుకోవటం జరుగుతుంది. సరే, ఏటా శంకర జయంతి చేసుకుంటూ ఉన్నాము, శంకర చరిత్రని వింటూ ఉన్నాం. ముందటి సంవత్సరం, గత సంవత్సరం మాత్రం వివేక చూడమని చెప్పుకున్నాం, కానీ ముందటి సంవత్సరం కూడా చెప్పుకున్నాం. ఏమిటి అసలు ఈ జయంతి యొక్క ప్రాధాన్యం, భగవత్పాదుల వారి యొక్క ప్రాధాన్యం ఏమిటి అనే విషయాన్ని మనం ఒక 10 నిమిషాలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మానవుడు ప్రతివాడికి సుఖం మే స్యాత్ దుఃఖం మేన స్యాత్ అనేటువంటి కోరిక ఉంటుందండి. ఇది ప్రతివాడికి సహజం. అమ్మ అందరూ మనస్సులో ఆలోచించుకోండి, నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అని ఈ ఆలోచన ప్రతి వాళ్ళకి ఉంటుంది. అయితే సుఖం అనేది తాత్కాలికంగా విషయముల ద్వారా వచ్చేటువంటి సుఖము దుఃఖజనకం అవుతున్నది. ఏదైనా చూడండి, ఏదైనా సరే, అంటే అది వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. దానితో వచ్చింది అంటే వియోగం వస్తుందండి. వచ్చింది అన్నది ప్రతిదీ వియోగాన్ని చెందుతుంది, కనుక అది పోయినప్పుడు దీనికి మించినటువంటి దుఃఖం కలుగుతుంది. కనుక సుఖం అనేది మధ్యలో కనిపిస్తున్నది, కానీ ఇది దుఃఖానికే కారణభూతం అవుతూ ఉన్నది. అసలు సుఖం ఏమిటి అంటే తన యొక్క నిజతత్వమును గుర్తిస్తే అసలు సుఖం ప్రాప్తిస్తుంది. ఏమిటి అది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తిరీయోపనిషత్తు చెప్తున్న సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటిది. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? ఎదటి వాళ్ళటి వల్ల కలుగుతుంది. ఎదటి వాడే లేడు అనేటువంటి జ్ఞానం మనకు కలిగినప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఎదటి వాళ్ళు లేకపోవటం చరాచర ప్రపంచం అంతా కనిపిస్తున్నది. కనిపిస్తున్నది వేరు, ఉండటం వేరు. మనకి కళ వచ్చింది, కళలో చాలా కనిపిస్తాయి, కనిపిస్తే వినే యథార్థాల స్వప్నే దృష్టం సకలం హిమృష జాగ్రత్తపిస్మర తద్వదితి. ఇలాంటి మహత్తరమైనటువంటి వేదాంత తత్వాన్ని నారాయణం పద్మభవం వశిష్ఠమని ఆ వరస మనం పరంపరంతా రోజు చదువుకుంటూనే ఉన్నాం, కానీ ఇంత విస్తృతంగా లోకంలోకి తీసుకువచ్చినది దయామయుడైనటువంటి ఆ పరశివమూర్తి. స్వామివారు అవతరించే నాటికి నసంధ్యాదీని కర్మాణి న్యాసం వాపి కదాచన, సంధ్యావందనం చేసేవాళ్ళు సన్యాసం పుచ్చుకునేటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు కొందరు ఏదో దేవతలను ఆరాధిస్తున్నాం అనేటువంటి పేరుతో పరస్పర ద్వేషంతో, అదిగో వారు విష్ణుభక్తులు, వీరు శివభక్తులు, వీరు శాక్తేయులు, వారు గాణాపత్యులు, వీరు సౌరులు, ఇట్లాంటి పేర్లు పెట్టుకొని పరస్పర ద్వేషాలతో అంత అల్లకల్లోలం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో భగవద్ అవతారం వచ్చింది. ఈ వేదాంత దర్శనము, ఉపనిషత్తులు, వీటికైనా సక్రమమైనటువంటి భాష్యాలు ఉన్నాయా అంటే లేవు. ఇవన్నీ గమనించినటువంటి స్వామి ఏ అవతారంలో లేనటువంటి విధముగా విజ్ఞానావతారంగా అవతరించాడు. ఎలా అయితే కపిలావతారంలో వచ్చి తల్లికి మాత్రము తత్వబోధ చేసి సాంఖ్య దర్శనాన్ని రచించారో కపిల మహర్షి, అంతకంటే ఎన్నో రెట్లైనటువంటి గొప్ప పనిని భగవత్పాదుల వారు చేశారు. 32 సంవత్సరాల జీవితంలో 8 సంవత్సరాలు కాలడిలో గడిపితే 12 సంవత్సరాలు శృంగేరిలో గడిపారు. 12 x 8 = 24 పోతే తక్కిన 8 సంవత్సరాలు ఆసేతు సీతాచలము ఏ రకమైనటువంటి జ్ఞాన సాధనలు లేనప్పుడే పర్యటించారు. ఎందుకని? అందరినీ తరింపజేయటానికి. అదే చెప్పారు, అజ్ఞానాంతర్గహనపతితాం ఆత్మవిద్యోపదేశై త్రాతం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్ ముక్త్వామౌనం వటవిటపిన మూలతో నిష్పదంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపాన్ని. కేవలము దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమశివుడు కలికాలంలో అజ్ఞానముతో ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు, ఆది భౌతికమైనటువంటి తాపాలు, ఆది దైవికమైనటువంటి తాపాలు, వీటితో నానా బాధలు పడుతూ ఉన్నటువంటి వీళ్ళని సరసద్వివేకము చేసి ఏది అనిత్యము ఏది నిత్యము, ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి, దీనిని మొత్తాన్ని సదుపదేశం ద్వారా వీళ్ళందరినీ తరింపజేయటానికి, ముక్తుల్ని చేయటానికి, జనన మరణ ప్రవాహము నుండి తరింపజేయటానికి గాను ఆ స్వామి అవతరించి కేవలము శంకరాచార్య రూపంగా ఇక్కడ అవతరించారు. ఇంత భూగోళాన్ని ఇలా పాదయాత్రల ద్వారా పరిభ్రమించడమే కాక ప్రతి చోట్లలో ఉండే అక్కడికి కంచికి వెళితే అక్కడ కామాక్షిదేవి దగ్గర అతఃపూర్వము వామాచార ప్రకారం బలులు అవి చేయటం అట్లా జరుగుతూ ఉండేది. అక్కడికి వెళ్ళి అపవారి యచ తాంత్రికానతాని భగవత్యా శృతి సమ్మతాం సపర్యాం, తాంత్రికమైనటువంటి విధానములతో అతఃపూర్వము చేయబడుతూ ఉన్నటువంటి దానిని మొత్తాన్ని మార్చి వైదికమైనటువంటి సపర్యల్ని అమ్మవారికి చేయటానికి ప్రారంభించారు. సాక్షాత్ చదువుల తల్లి అయినటువంటి శారదాదేవిని శృంగేరిలో ప్రతిష్ఠించారు. అయితే ఆచార్యస్వామి వారికి కూడా ఒక్కొక్కప్పుడు కోపం వస్తుంది కదా, రేపటి రోజున వస్తుంది ఆ చరిత్ర. తల్లిగారు పోయినప్పుడు సహకరించలేదని జ్ఞాతులందరినీ మీ యొక్క ఇళ్లల్లోనే దహనాలు చేసుకోవాల్సింది, మీరు మీ ఇంటికి వేద పండితులు ఎవరూ రారు అని శపించారు. కానీ ఆ శపించి అంతతో ఊరుకోలే. వాళ్ళని ఆ నంబూతిరి బ్రాహ్మణులని భారతదేశం మొత్తం ఏకీకృతంగా ఉండాలి, ఇది ధర్మక్షేత్రము అని తెలియజేయటానికి ఆసేతు సీతాచలం పరిభ్రమించడమే కాక ఎట్లాంటి బిగుబందీ చేశారంటే భగవత్పాదుల వారు తూర్పున సముద్ర తీరంలో జగన్నాథ క్షేత్రంలో ఒక మఠాన్ని స్థాపించారు. ప్రధాన శిష్యులైనటువంటి పద్మపాదుల వారిని అక్కడ, హస్తామలకుడిని అక్కడ ఉంచారు. దక్షిణాన శృంగేరిలో ఉన్నతమైనటువంటి పీఠభూమిలో ఇక్కడ శృంగేరి మహాక్షేత్రంలో ఇక్కడ సురేశ్వరాచార్యుల వారిని స్థాపించారు. పశ్చిమాన ద్వారకానదీ తీరం సముద్ర తీరంలో అక్కడ పద్మపాదాచార్యుల వారిని, మరి ఉత్తరాన త్రోటకాచార్యుల వారిని బదరీక్షేత్రంలో, 4 దిక్కుల 4. ఇది ఎలా ఉంటుందంటే భారతదేశం అంతా ఒక యజ్ఞవాటం చేస్తే ఆఘార హోమాలని వస్తాయండి, ఆఘారావాఘార ఇది అంటారు. వాయుయాదాగ్నేయాంతం నైరుడిత్యాదిశానాంతం అని చెప్తారు. ఆ చేసినప్పుడు 4 ట్రయాంగిల్ ముక్కలు మొస్తాయి. అట్లా భారతదేశాన్ని పంచితే ఎట్లా ఉంటుందో అట్లా పంచారు. వీటి మీద మీరు ఇక్కడ ధర్మాధర్మ వ్యవస్థను చూస్తూ ఈ శిష్యులందరినీ అద్వైత బోధ చేసి ధర్మ ప్రబోధ చేసి వీళ్ళందరినీ తరింపజేస్తూ ఉండాలి, ఇది మీ కర్తవ్యం. వారికేమీ భార్యాపిల్లలు లేరు, 14 లక్షణాలు కలిగినటువంటి వాళ్లే పీఠాధిపతులుగా ఉండాలని నియమించారు స్వామివారు. ఇన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటమే కాక కాలడిలో ఉండేటువంటి నంబూతిరి బ్రాహ్మణులు బదరీక్షేత్రంలో ప్రధాన అర్చకులుగా ఉండాలి, శృంగేరిలో ఉండేటువంటి ప్రధాన బ్రాహ్మణులు, నేపాల్ కూడా భారతదేశంలోనే ఉండేది కనుక అప్పుడు నేపాల్లో ఉండేటువంటి స్వామి దగ్గర ప్రధాన అర్చకులుగా ఉండాలి, అది ఈనాటికి అమలు జరుగుతూ ఉన్నది. అన్ని చోట్లలో అన్ని దేవాలయాలు ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రధాన క్షేత్రాలలో ఎక్కడికి వెళ్ళినా భగవత్పాదుల వారి యొక్క స్మృతి మనల్ని వీడదు. ఆనాడు భగవత్పాదుల వారే అవతరించకపోతే ఈనాడు మనం ఎట్లా ఉండేవాళ్ళమని చెప్పలేము. సంధ్యావందనం కాదు కదా, కనీసం సామాన్య మానవుల్లాగా కూడా ఉండేవాళ్ళమా అనేది చెప్పడానికి కష్టంగా ఉంటుంది. అంతటి మహత్తరమైనటువంటి ఉపయోగాన్ని చేసినటువంటి వారు భగవత్పాదుల వారు. అలాంటి వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకోగలగటం ఒక రకంగా మనందరం గర్వించదగినటువంటి విషయం. అది రేపటి రోజున మనకు సంభవిస్తూ ఉన్నది. అదే సమయంలో వారి యొక్క భాష్య శైలి ఎలా ఉంటుంది దానిని కూడా ఒక్క అధికరణం ఎక్కువసేపు పట్టదు, ఒక అరగంట లోపు అయిపోతుంది. అసలు భాష్య విధానము చదవటం ఎట్లా ఉంటుంది, దానికి శాంతి పాఠం ఎట్లా చేయాలి, ఉత్తర శాంతులు పూర్వశాంతులు ఎలా చేయాలి, వీటిని ఒక్కసారి శంకర జయంతి నాడైనా మనం స్వామి సన్నిధిలో చేసుకుందామని అక్కడ ఏకాదశి రుద్రాభిషేకం అయిన తర్వాత కానీ మధ్యలో కానీ ఒక్కసారి రేపు పగటిపూట ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తూ వారికి మనం ఏమి కృతజ్ఞతలు చెప్పుకుంటాము, ఏమీ లేదు. రామాయణంలో చిట్ట చివరికి యుద్ధకాండలో పట్టాభిషేకం అయిన తర్వాత అయోధ్య ప్రజలందరూ పరస్పరం కలహించడం లేదు అని ఓ మాట రాశారు. కలహాలు లేకుండా ఉంటున్నారట ప్రజలందరూ. అక్కడ వ్యాఖ్యాతలు రాస్తారు, వీళ్ళు కలహాలు లేకుండా ఎందుకని ఉంటున్నారు అని అంటే, మనము పరస్పరం కలహించుకుంటూ ఉంటే రామచంద్రుడు అయ్యో వీళ్ళు నా ప్రజలు ఇట్లా ఉన్నారే అని బాధపడతాడు, ఆయనకి బాధ కలగకూడదు, అందువల్ల మనం కలహించుకోకూడదు అని అనుకున్నారట. అట్లానే స్వామికి మనం ఏం చేయగలం ఏం చేయలేం, ఆయన చెప్పినటువంటి మాటల్ని స్మరించుకొని ఆ మార్గంలో ధర్మ మార్గంలో అందరూ బ్రహ్మవేత్తలే కాక్కర్లేదండి. ఆ మార్గం ఏమిటి, వైదిక మార్గం, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. చిట్ట చివరికి సద్ధర్మాలలో అత్యంతము తేలికైనటువంటి దాన్ని చెప్పాడు భీష్ముల వారి ధర్మరాజుతో. ఈ ఒక్క పనైనా చేయమని చాలు, ఎదటివాడికి అపకారం చేయొద్దు, పాపాయ పరపీడనం, ఎవరికైనా జాత అయితే ఉపకారం చేయి, ఈ రెండైనా ఆచరించు, తక్కిన ఆచరించలేకపోతే. అట్లానే మనం కూడా మరి నగాయత్రి పరం మంత్రం అని చెప్పబడి ఉంది, గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని నియతంగా మనం చేయాలి. అలానే గాయత్రి మంత్రము ఎందు అధికారం లేక ఉన్నటువంటి వాళ్ళు గాయత్రి మంత్ర సదృశ్యమైనటువంటి యోదేవ సవిధాస్మాకం ధియోధర్మాదిగోచరా ప్రేర ఏత్తస్యద్భర్గస్తద్వరేణ్యోపాస్మ, ఆ మంత్రాన్ని ధ్యానిస్తూ దాన్ని జపిస్తూ ఉంటే గాయత్రి మంత్రాన్ని మనం జపించుకున్నంతటి ఫలితము తప్పకుండా వస్తుంది. నగాయత్రియా పరమంత్రం గాయత్రి మంత్రం కంటే గొప్పదేం లేదు. నమాతు పరదైవతం అనే దాన్ని స్వామివారు చూపించారు. ఆవిడ పడిపోతే ఆవిడని ఎత్తుకొచ్చారు ఇంటికి, ఆవిడ యొక్క అనుజ్ఞని తీసుకోకుండా తను ఎక్కడికి కదల్లా, సన్యాసాశ్రమ విరుద్ధమైనటువంటి కర్మ చేయమని ఆవిడ అడిగినప్పటికీ దాన్ని కూడా తను భరిస్తూ ఆవిడ అంతిమ సమయంలో స్మరించినంత మాత్రాన్ని అక్కడికి వెళ్ళి ఆవిడకి స్వయంగా దహన కర్మాదులు చేశారు. దీనివల్ల మనకేం తెలుస్తూ ఉన్నది, అందరికంటా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి దేవత తల్లి అనేటువంటి విషయాన్ని వారు యజ్ఞత ఆచరతి శ్రేష్ట అనేటువంటి న్యాయాన్ని అనుసరించి తమ యొక్క వర్తనం వల్లనే మనందరికీ తెలియజేశారు. అట్లాంటి మహానుభావుణ్ణి స్మరించుకోవడానికి రేపటి ప్రతిరోజు స్మరించుకోవచ్చు, కానీ జన్మదివసం నాడు మనం స్మరించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఉదయాన్ని నుంచి పల్లకీ సేవతో సహా అన్ని సేవల్లోనూ మనం అందరం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు హర హర మహదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహిమహేశాః గోబ్రాహ్మణే
శ్రీ గురుభ్యో నమః. రేపు శంకర జయంతి మహాపర్వదినం, జగద్గురులు చెప్తూ ఉంటారు ఆదిశంకరుల వారి అవతారమే లేకపోతే మనకి శ్రీరామనవమి లేదు, మహాశివరాత్రి లేదు. ఈ వైదిక ధర్మాన్ని నిలబెట్టిన వాడు మహానుభావుడు ఆదిశంకర్ల వారు. అటువంటి ఆదిశంకర్ల వారిని మనం వారి జన్మదినటువంటి ఈ వైశాఖ శుద్ధ పంచమి రోజున కనీసం దర్శించి వారిని నమస్కరించుకోకపోతే అది చాలా కృతజ్ఞులు అయిపోతాం మనం. అంచేతనే మనం రేపటి రోజున వారి జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాం. ఉదయం 7 గంటలకి స్వామివారిని ఈ 4 మాడవీధుల్లో పల్లకీ సేవ జరుగుతుంది. అది అయిన వెంటనే స్వామివారికి నమక చమకాలతో పురుష సూక్తం వాటితో అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత వారి భాష్య ప్రవచనం ఉంటుంది. ఆ తర్వాత ఈ లోపల వాళ్ళు అలంకారం చేసిన తర్వాత స్వామివారికి అష్టోత్తర పూజ, తోటకాష్టకం చదవటం, ఈ రెండూ ఉంటాయి. తర్వాత ప్రసాద వినియోగం అవన్నీ ఉంటాయి. సాయంత్రం స్వామివారిని 100,000 మల్ల అర్చన జరుగుతుంది. ఆ తర్వాత చతుర్వేద స్వస్తి, మహామంగళహారతి, సిద్ధప్రసాద వినియోగం అవన్నీ ఉంటాయి. మీరందరూ కూడా దాంట్లో తప్పకుండా, మీరు ఇంకా ఇక్కడికి రాని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి రేపు ఆదిశంకర్ వారి దర్శనం చేయించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ స్వస్తి.